చదువుతున్నటువంటి ఈ పుస్తకము గురుదేవుల ఉద్బోధన జాగృత ఆత్మల బాధ్యత. ఇది మొత్తము స్పిరిచువల్ యాంగిల్లో మన జీవితాన్ని మలుచుకోవటానికి కావలసినటువంటి బేస్గా మనం అర్థం చేసుకోవాలి. ఈ బేస్గా అర్థం చేసుకునేటప్పుడు మొదటి బేస్ ఏంటి అంటే ద ఆర్ట్ ఆఫ్ లివింగ్. అది నిరంతరం నీకు గుర్తుండాలి. అది ఒక కళ. కళ అంటే ఏమిటి? సహజంగా ఆవిర్భవించేది అని అర్థం. సైన్స్ కెన్ బి టాట్, కానీ ఆర్ట్ని నేర్పలేము. ఇంగ్లీష్ నేర్పవచ్చు, కానీ షేక్స్పియర్ లాగా డ్రామాలు, పాటలు, సానెట్స్ రాయాలంటే ఎవడు నేర్పలేడు. బొమ్మలు ఎలా వేయాలో చెప్పవచ్చు, దానికి కావలసినటువంటి బేసిక్ డీటెయిల్స్ చెప్పవచ్చు. గీతలు ఎలా గీసుకోవాలో, పెద్ద బొమ్మలు ఎలా వేయాలో, చిన్న బొమ్మలు ఎలా వేయాలో. కానీ సైన్స్లో ఏంటి అంటే ఒక సైంటిస్ట్ ఎంతవరకు వచ్చాడో అక్కడ నుంచి నువ్వు మళ్ళా పైకి ఎదుగుతావు. ఆర్ట్లో ఆ పని చేయడం ఎవరిది? వారే. ఇంకా లైఫ్ ఈజ్ అ సైన్స్ యాజ్ వెల్ యాజ్ ఎన్ ఆర్ట్. సొసైటీ ఏం చెప్తుంది అంటే సైన్స్ చెప్తుంది ఎలా జీవించాలో సొసైటీకి అనుగుణ్యంగా, అప్పుడున్నటువంటి వనరులకు అనుగుణ్యంగా ఎలా జీవించాలో నేర్పుతుంది. 69 నవంబర్లో నేను మొట్టమొదటిసారి రీసెర్చ్ ల్యాబ్లో అడుగుపెట్టాను. మా సూపర్వైజర్ నాకు మొట్టమొదటి ఇచ్చినటువంటి వర్క్ ఏంటి అంటే, యూ జస్ట్ ఫోన్ అప్ ప్రోడక్ట్స్, కెమికల్ ప్రోడక్ట్స్ అడ్రస్ ఇచ్చి వాడికి ఫోన్ చేసి రమ్మన్నారు. ఇంకేంటి, ఏదైనా ఒక న్యూ రీసెర్చ్ స్టార్ట్ అయినప్పుడు ప్రోడక్ట్ ఇన్ఛార్జ్ కూడా మనతో పాటు ఉంటే, రేర్ ప్రోడక్ట్స్ ఉంటే ఉంటాయి సైన్స్లో, మనం అడగగానే దొరకవు. ఇంకేత మన టాపిక్ వాడికి చెప్తే వాడికి 5-6 నెలలు పడుతుంది ఆ టాపిక్ ప్రోడక్ట్స్ అని సమకూర్చుకుని మాకు అందజేయటానికి. అంచేత వాడికి ఫోన్ చేయి వాడికి అన్నారు. సరే, నేను వెళ్ళాను, ఆఫీస్కి వెళ్ళాను, ఇలాగ ఫోన్ చేయమంటున్నారు అని. సరే, నెంబర్ చెప్పాడు. ఆ నెంబర్ చెప్పాక నేను ఫోన్ చేయటం మొదలెట్టా. ఫోన్ చేశాను, చెవిలో అలా పెట్టుకుని ఉన్నా. 2-3 నిమిషాలు అయిపోయింది. క్లర్క్ అంటాడు, అదేంటి ఇంతసేపు ఏంటన్నాడు. ఏమో చప్పుడు అవుతుంది కానీ ఎవరు ఎత్తటం లేదన్నాడు. అలా ఎలా జరుగుతుంది, ఎవరు ఎత్తకుండా చప్పుడు ఏంటి అంటే, తీసుకుని తన చెవిలో పెట్టుకుని, ఇది ఎంగేజ్డ్ టోన్ నాయన, ఇది రింగ్ టోన్ కాదు, నీకు తెలియలేదు అన్నాడు. నా జీవితంలో మొట్టమొదటిసారి నేను ఫోన్లో ఎంగేజ్డ్ టోన్ని ఏమనుకున్నాను, నేను వనరులు ఉపయోగించుకోవటం నేర్చుకోవటం. ఫస్ట్ లెవెల్ ఏంటి అంటే, ఉన్న వనరులు చాలామంది ఉపయోగించుకోలేదు. అంతేత సొసైటీ మీకు ఏం నేర్పుతుంది అంటే, వనరులు ఉపయోగించుకోవటం నేర్పుతుంది. ఇదివరకు లేని వనరులు, కొత్త వనరులు వస్తే ఆ వనరులందరూ ఉపయోగించుకునేటట్టు చేస్తుంది. సిక్కింలో మా నాన్నగారు లా ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్నప్పుడు మేము వెళ్ళాం అక్కడికి. కలిపేటప్పుడు అయింది పొద్దున్న అరౌండ్ 7 or so. కలిపేటప్పుడు అయితే తెరిచాను, చల్లగా రోబస్ట్ గా 6 feet, 6 footer మనిషి లోపలికి కోటు జోడు మే జోడు అన్ని వేసుకుని వస్తే నాన్నగారి స్టూడెంట్ లేకపోతే కొలీగ్ అనుకుని రెండు అన్నా. వాడేమో రెండు అంటే వాడు కొంచెం మొహమాట పడితే టేక్ యువర్ సీట్ అన్నాను నేను. హిందీలో చెప్పేవాడికి ఇంగ్లీష్ అర్థం కావటం లేదు. వాడు కూర్చోలేదు. వేర్ ఇస్ ద కిచెన్ అన్నాడు. నాకు అర్థం కాలే. ఈ లోపల నాన్నగారు బయటకు వచ్చారు. వస్తే ఏంటంటే వాడు పనివాడు అనమాట. హీ కేమ్ టు క్లీన్ ద హౌస్. వాడు కారులో వచ్చాడు. చలి ఎక్కడ జోడు మేజోడు చేతి గ్లౌజ్. వనరులు ఉపయోగించుకోవటం మన దృష్టిలో కారులో వచ్చి కోటు ప్యాంటు వేసుకుంటే వాడు ఎవడై ఉంటాడు. అర్థమైన ఇది సొసైటీ నేర్పుతుంది మీకు. అంటే ఆ సొసైటీలో యాజ్ ద సొసైటీ గ్రోస్ నువ్వు చాలా గొప్పవాళ్ళు అనుకునేటటువంటి వాళ్ళు చాలా మామూలు వాళ్ళుగా కనిపించటం మొదలెడతారు. ఇది నేర్పచ్చు. సొసైటీలో ఉండేటటువంటిది జీవిత విధానం అనేది మనం అందరం నేర్చుకుంటున్నాం. కానీ అది బేసిక్, హైలీ బేసిక్, అంతకంటే ఏం లేదు అది అక్కడ. కానీ ఇది ఆర్ట్ ఆఫ్ లివింగ్, అది నేర్పేది కాదు, అది సహజంగా నీలో ఆవిర్భవించేది. తేడా అర్థమవుతుంది రెండింటికి. అంచేత ఫిలాసఫీలో గురువులందరూ ఏం చెప్తారంటే యూ హ్యావ్ యువర్ ఓన్ ఆర్ట్, ఈచ్ మ్యాన్ ఈజ్ యునీక్. ప్రతి మనిషి కూడా మిగతా వాళ్ళకంటే ఖచ్చితంగా విలక్షణమైనటువంటి వాడే. విలక్షణమైనటువంటి వాడు అంటే అర్థం ఏంటి, వాడి ప్లేస్ని సృష్టిలో ఇంకా ఎవడూ ఆక్యుపై చేయలేడు, ఈవెన్ ద గురు. ఆ విలక్షణత మానవ జాతికి మాత్రమే ఉంది కనుక ఈ ఫిలాసఫీ డెవలప్ చేయాల్సి వచ్చింది. అది మీరు నిరంతరం గుర్తుంచుకుంటే గాభరా పడరు మీరు. ఇన్ నో వే యూ కెన్ బి రిప్లేస్డ్. యూ కెనాట్ బి రిప్లేస్డ్ యువర్ రోల్, యువర్ పార్ట్. కానీ దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అని చెప్పేటటువంటిది ఈ గురుదేవుల ఉద్బోధన జాగృతాత్మల బాధ్యత. అంటే ఇక్కడ గురుదేవులాని గురుదేవులు అని ప్లూరల్ గా మార్చుకోవచ్చు. మీరు శ్రీరామ శర్మ ఆచార్య చెప్పాడు కనుక ఆయన ఉద్బోధన అని ఏం కాదు. అది జాగృతాత్మల బాధ్యత అంటే మంది మాత్రమే కాదు, చాలా జాగృతాత్మలు. అసలు అవి జాగృతాత్మలను తెలియకపోవచ్చు. వాటికి ఈ స్వాతంత్ర సంగ్రామంలో పాలు పంచుకునేటటువంటి వాళ్ళు వాళ్ళు జాగృతాత్మలే. అవి మాకు స్వాతంత్రం కావాలి, మేము పరతంత్రంగా జీవించాం. మనకి స్వాతంత్రం అంటేనే ఏంటో ప్రస్తుతం కాన్సెప్ట్ లేదు అసలు. యూ కాంట్ డై ఫర్ ఇట్. నిన్నెవడో హౌస్ అరెస్ట్ చేసేసి పర్వాలేదు నీ చెప్పినట్టు చేసుకుంటే నీ ఏరియాలో నువ్వు తిరగొచ్చు అన్నాడు అనుకో, వాడు చెప్పినట్టు చేస్తే మనం ఒప్పేసుకుంటాం. అంటే ఏంటి అక్కడ పరతంత్రత అనేటటువంటి దాని యొక్క బాధ తెలియదు అసలు. జాగృతాత్మలకే మాత్రమే పరతంత్రత అంటే ఏంటో తెలుస్తుంది. అంచేత జాగృతాత్మలు మాత్రమే గురుదేవుడి యొక్క ఉద్బోధనని స్వీకరించగలరు, ఆచరించగలరు. అదే గుర్తుంచుకోవాలి. కానీ నిద్రపోతున్న నిద్ర లేచిన వాడు నిద్రపోతున్నటువంటి వాళ్ళని ఖచ్చితంగా లేపగలడు. లేపలేడ? ఖచ్చితంగా లేపగలడు. నేను లేపటానికి ప్రయత్నం చేశాను కానీ లేవలేదు అనే మాట రాదు అక్కడ. ఎందుకంటే నిద్రపోతున్నవాడు మత్తులో ఉండి లే అనగానే ఊ అని మళ్ళీ మనం అక్కడి నుంచి వెళ్ళిపోతే వాడు ఏం చేస్తాడు? నిద్రలోకి వెళ్ళిపోతాడు. నేను లేపాను, నువ్వు నిద్ర లేవలేదు అనే మాట అక్కడ తప్పది. ఎంతవరకు మనం ప్రయత్నించాలి? లేచి కూర్చుని ఆ ఏ యాక్టివిటీస్ వాళ్ళు చేయాలో ఆ యాక్టివిటీస్ వాళ్ళు స్టార్ట్ చేయకుండా మనం వదలకూడదు. అంతే కదా. అమలాపురంలో మా అన్నగారి కొడుకు నిద్ర లేచిన గంటన్నర కానీ వాడికి మత్తు వదిలేదు కాదు. నేను ఉన్నప్పుడు అక్కడేమో సరే నాతో పాటు నువ్వు లే, నువ్వు పళ్ళు తోముకోవాలి అంటూ ఉంటే ఆ సింక్ దగ్గర అక్కడ నేను పేస్ట్ వేసి ఇచ్చి వాడికి ఇచ్చేవాడిని. వాడు మెల్లిగా బయటకు వచ్చేవాడు. ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ లాగా ఉంది, అక్కడ కూర్చుని ప్రకృతి సౌందర్యం చూస్తున్నారనేవాడు. ఏం చేసేవాడు అంచేత వాడు చేస్తున్నటువంటి పని నిద్రలో చేసేవాడు. అలాగే మనం చేస్తున్నటువంటి సాధనలన్నీ కూడా నిద్రలో చేస్తున్నామేమో. నిద్రలో ఎందుకు చేస్తున్నాము అంటే అదే సాధన రిపీట్ చేస్తున్నా, కాగితం పెన్ను పెట్టుకుని రాస్తున్నా. మొదటి రోజు క్లాసులో చెప్పిన పాఠాలు రాసుకునేటటువంటి సబ్జెక్టుకి, పరీక్షకి ముందు మనం రాసుకునేటటువంటి సబ్జెక్టుకి చాలా తేడా వచ్చింది. చుట్టానికి యాక్టివిటీ ఒకలాగే ఉంటుంది. ఏం చేస్తున్నామంటే కూర్చున్నాము రాస్తున్నాము. అలాగే మనం చేస్తున్నటువంటి సాధనలు ఏ రోజుకి ఆ రోజు మనలో మార్పులు తీసుకొస్తున్నాయా లేదా చూసుకోగలగాలి. ఏ రోజుకి ఆ రోజు అప్పుడే ఎలా వస్తుంది అనొద్దు. ఏ రోజుకి ఆ రోజు మార్పులు గ్యారంటీగా వస్తాయి మనం చూసుకోగలిగితే. అది తెలిసినప్పుడు జాగ్రత్తమైనటువంటి ఆత్మ, తెలియకపోతే నిద్రపోతూ చేస్తున్నటువంటి ఆత్మ. ఆ తేడా జాగ్రత్తగా గుర్తించాలంటే ఈ ఉద్బోధన ఎవరికి అంటే జాగ్రత్త ఆత్మల బాధ్యత గుర్తు చేయటానికి. లేచినటువంటి వాడు ఏం చెయ్యాలి అనేటటువంటి చెప్పటానికి దాంట్లో మనము ఎంతవరకు వచ్చాము అంటే యుగ పరివర్తనకు గురుసత్త ఆవేదన చదువుకున్నాం కదా నిన్న, ఆరైపోయి కదా. అంచేత గురుసత్త ఆవేదన తర్వాత బ్యాటరీ ఛార్జ్ చేయవలసిన అవసరం. అక్కడ నవగ్రహాలకి ఈజిప్షియన్ కల్చర్లో సంబంధించినటువంటి ఫిగర్ ఉంది. అది కాస్త గమనించుకోండి. హెడ్డింగ్ ఏం పెట్టారు అంటే బ్యాటరీ ఛార్జ్ చేయవలసినటువంటి అవసరం. ఈ బ్యాటరీ ఛార్జ్ చేయవలసినటువంటి అవసరం మనకి మొబైల్ ఫోన్స్లో తెలుస్తుంది. మొబైల్ ఫోన్ పనిచేస్తూనే ఉంటుంది, కానీ ప్రతిరోజు రాత్రి మనం ఏం చేసుకోవాల్సి వస్తుంది, దాన్ని ఛార్జ్ చేసుకోవాలి. ఛార్జ్ చేసుకోలేకపోతే నీకు ఎంత సత్తా ఉన్నా మొబైల్ ఫోన్లో ఎంత మీరు లోడ్ చేసుకుని దాంట్లో ఎన్ని మెమరీస్లో ఎన్ని ఉన్నా కూడా అదేది కూడా ఉపయోగపడదు. ఈ పాయింట్ మీరు గుర్తుంచుకోండి. ప్రతిరోజు కూడా మనం సాధన ఎందుకు చేయవలసి వస్తుంది అంటే బ్యాటరీ ఛార్జ్ చేసుకోవటానికి. ఇంకేత నిత్య సాధన వదిలేటటువంటి ప్రసక్తే లేదు. మొదటిసారి కొన్నప్పుడు ఏదో 16 గంటలు 24 గంటలు నేను ఛార్జ్ చేశాను, అందుచేత నేను రోజు ఛార్జ్ చేయను అంటే ఏమవుతుంది, ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ నాట్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ఏ మొబైల్ ఫోన్. అలాగే నిత్య పూజ చాలా అవసరం, అంచేత మాకు నిత్య పూజ అనవసరం అనేటటువంటి వాళ్ళు కాన్సెప్ట్ తెలియలేదు వాళ్ళకి. బ్యాటరీ ఛార్జ్ చేయవలసినటువంటి అవసరం చాలాసార్లు ప్రతిరోజు మనకు అవసరం అవుతుంది అని అక్కడ లైన్ చదువుకోండి. నేను ఎన్నోసార్లు చెప్పాను, నేను అంటే ఇక్కడ గురుదేవుడి యొక్క సంబంధం, నేను ఎన్నోసార్లు చెప్పాను ప్రపంచాన్ని వదిలివేస్తాము, కర్తవ్యాన్ని వదిలివేస్తాము, ఏకాంతంలో శాంతిని వెతుకుతాము. ఇవి మూడు స్పిరిచువలిజానికి పట్టినటువంటి చీడపురుగులు. మొట్టమొదటి ఏంటి అంటే వి డోంట్ కేర్ అబౌట్ ది వరల్డ్. ప్రపంచం ఏమవుతుంది నాకేంటి, నేను ఎక్కడికో అడవిలో పోయి జపం చేసుకుంటాను, ఏదో ఆశ్రమానికి వెళ్ళిపోతాను, ఆ ఆశ్రమాల్లో కూర్చొని నేను సాధనలు చేస్తూ ఉంటాను. ఆ సాధనలకి విలువ లేదు, ఎందుకంటే ఆ సాధనలు మళ్ళీ ఎందుకు చేస్తున్నారో తెలియదు. ఎందుకు చేస్తున్నారో తెలిసి చేస్తే అది వేరే విషయం. రెండోదేంటి, కర్తవ్యాన్ని వదిలివేస్తాము. సొసైటీలో మనకి ఓ పర్టికులర్ రోల్ ఉంది. నువ్వు దేశకాల పరిస్థితుల్లో ఎక్కడ పుట్టావు, సొసైటీ నామ్స్ ప్రకారం నీకున్నటువంటి అనేక రిలేషన్షిప్స్ ఉంటాయి, వాటిని వదిలేస్తాను కుదరదు. ఏకాంతంలో శాంతి వెతుకుతాను, అసలు నా ప్రపంచము అక్కర్లేదు, ఈ కుటుంబ సభ్యులు ఎవరు అక్కర్లేదు, నేను పారిపోతాను, చెట్టు కింద కూర్చుంటాను. గురుదేవుని యొక్క ఆత్మకథలో ఒక సంఘటన చెప్తారాయన. మొదటి హిమాలయ యాత్ర ఆయన వెళ్తున్నప్పుడు, ఆయన 4 హిమాలయ యాత్రలు చేశారు. మొదటి హిమాలయ యాత్ర చేసినప్పుడు దారిలో బాబాలు ఎవరైనా కనిపిస్తారేమో అని వెతుక్కుంటే వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే హిమాలయాల్లో సిద్ధ పురుషులు ఉంటారు, మహానుభావులు ఉంటారు. చలి తీసుకుంటే చలి వణుకుతోంది, చీకటి పడుతోంది. ఒక చోట ఎక్కడో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కూర్చొని చలి కాచుకుంటూ ఉంటే ఈయన వెళ్ళారు. ఆ నిప్పుకి దగ్గరగా కూర్చున్న వాళ్ళల్లో ఒకడు కూర్చోటానికి ప్లేస్ ఉంది అక్కడ, అక్కడ ఎవరు కూర్చోలేదు, అందరూ దూరం దూరంగా కూర్చుంటున్నారు. ఈయన తెలియక అక్కడ ఖాళీగా ఉంది కదా అని వెళ్ళబోతూ ఉంటే అక్కడ కూర్చోకండి, అది గురువుగారి ప్లేస్ అన్నారు. ఈయన చాలా ఆనందం చేశారు, గురువుగారి ప్లేస్ ఇంకా సిద్ధ పురుషుడు నేను చూడబోతున్నాను అని. సరే ఆ సిద్ధ పురుషుడు రానే వచ్చాడు. రానే వచ్చాక ఇంతకీ ఈయన ఎవరు, ఆయన నీకు తెలీదా, ఆయన 80 లక్షల ఆస్తిని వదులుకుని ఆయన వచ్చాడు మా గురువు గారు. అక్కడ ఎడ్జెక్టివ్ బట్టి చెప్పేవాడి యొక్క మానసిక స్థితి మనకు తెలుస్తుంది. ఆయన గురువు ఎందుకయ్యాడు అంతే, ఆయన ఆయన క్రైటీరియా ఏంటి అంటే 80 లక్షల ఆస్తిని వదులుకుని వచ్చాడు కనుక వాడు చాలా పెద్ద గురువు. ఆ బాధ్యతలు భరించలేకో, ఆ బాధ్యతను వంట పట్టించుకోలేకో, లేకపోతే నేను చెప్తా ఉంటే ఆవిడ వింటం లేదను, లేకపోతే వీళ్లతో కలిసి మేము పని చేయలేమను, లేకపోతే నా మాట వీడు వింటలేమను, రకరకాలైనటువంటి మానసిక స్థితులలో మనం ఏం చేసుకుంటామంటే ఏకాంతంలో శాంతిని ఎదగటానికి ట్రై చేస్తాం. లేకపోతే నాకెవరు వద్దు బాబు, నేను నా పుస్తకాలు నేనేదో చదువుకుంటూ ఉంటాను. ఫూల్స్ ప్యారడైజ్ అంటాను దాన్ని. ఇట్ ఈస్ ఎ ప్యారడైజ్ నో డౌట్ ఫర్ హిమ్, ఇందులో డౌట్ ఏం లేదు. అంతేత ఈ మూడు చేసేటటువంటి వాళ్ళకి గురువులు అనవసరం. ఇంకేంటే గురువు చెప్పినా మీరు వినరు. ప్రపంచాన్ని వదిలేస్తాము, కుదరదు. రెండోది కర్తవ్యాన్ని వదిలేస్తాము, కుదరదు. ఏకాంతమును శాంతిని వెతుకుతాము, కుదరదు. అను త్యాగమూర్తులైన బాబాలతో నా సాధనకు ఏ విధమైన సారూప్యము లేదు. ఆత్మహత్య చేసుకునేందుకు బావిలో దూకినవాడు, వాడిని రక్షించటకు బావిలో దిగిన వారి క్రియాకలాపాలు చూచటకు ఒకే విధముగా ఉన్నను. దాని పరిణామమందు చాలా తేడా ఉంటుంది. దానికి మరి మీరు కూడా చేస్తున్నటువంటి పని ఏదో, ఈ ఆర్గనైజేషన్స్ ఇవంతా కూడా ఏంటో అందరూ చేసేటటువంటివి చేస్తున్నారు అని అంటారేమో అని చెప్పి ఆయన దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. ఆత్మహత్య చేసుకోవటానికి బావిలో దూకినవాడు, ప్రపంచాన్ని వదిలేసినవాడు, కర్తవ్యాన్ని వదిలేసినవాడు, ఏకాంతంగా చనిపోదాం అనుకునేటటువంటి వాడు, అంతే కదా. మరి వాడిని రక్షించాలి అంటే ఇంకోడు బావిలోకి దూకుతాడు. కానీ ఆ బావిలో దూకినటువంటి వాడు ప్రపంచాన్ని వదిలేస్తాము అనే భావంతో దూకలేదు. ప్రపంచాన్ని వదిలేస్తాను అనుకునేటటువంటి వాడిని బయటకు తీయటానికి, మళ్ళా ప్రపంచంలో పడేయటానికి దూకాడు. కర్తవ్యాన్ని వదిలేదు బావిలో ఆత్మహత్యకు దూకిన వాళ్ళలాగా. వాడి కర్తవ్యాన్ని వాడికి గుర్తు చేసి నువ్వు అలా దూకితే కుదరదు అని చెప్పటానికి దూకుతారు. కానీ పైకి చూడటానికి ఎలా ఉంటుంది రెండు, అది కాస్త జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అంచేత ఈ గురువుల సంస్థలు, గాయత్రి పరివారం గురించి నేను మాట్లాడుతున్నా, గురువుల సంస్థలన్నీ కూడా ఇలాంటివే ప్రపంచంలో ఉన్నాయి. కానీ ప్రపంచంలో నిద్రపోతూ కర్తవ్య విముఖులైనటువంటి మానవ జాతికి దాని కర్తవ్యాన్ని బోధించడానికి వచ్చినటువంటి వాళ్ళు మరి ప్రపంచంలోనే ఉండాలి. వాళ్ళు ఆ యాంగిల్లో నేను బోల్డ్ లెటర్స్ చూడండి, నేను శక్తిని సంగ్రహం చేయిస్తున్నాను, ఇది మన మొట్టమొదటి చేయవలసినటువంటి పని, శక్తిని సంగ్రహం చేయటం. గురుదేవుడి శక్తిని ఎలా సంగ్రహం చేశారు, రోజుకి 7 గంటల చొప్పున, సంవత్సరానికి 365 రోజులు గాయత్రి మంత్ర జపం చేశారు. రోజుకి ఎన్ని గంటలు, 7 గంటలు. 67 మాలలు జపం చేయాలి రోజుకి నాన్ స్టాప్గా, 67 మాలలు ఆఫ్ గాయత్రి మంత్ర. అది చేస్తూ స్వాతంత్ర సంగ్రామంలో చాలా లోతుగా పాలు పంచుకున్నారు. ఎలాగా, ఇట్ ఈజ్ ఎ ఫైట్. ఇప్పుడులాగా ఏదో నటించటం కాదు కదా, దొరికిపోతే పోలీసులు చావబడతారు, చంపేయచ్చు. పొలిటికల్ లీడర్స్ అప్పుడు ఉన్నటువంటి
పొలిటికల్ లీడర్స్ అంటే ఇప్పుడు భాషాస్త్రం దాని భావమే మారిపోతుంది కనుక అప్పుడు వాటి రివల్యూషనరీస్ అందాం. వాళ్ళకి ఈయన బట్టలు ఉతకటం, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి సమాచారం అందజేయటం, ఇవి చేస్తుంది ఎవరు. అవేమైనా ఒక టైమ్లీ ఉంటాయా? మీకు వీలున్నప్పుడు వెళ్ళి సమాచారం చెప్పని రివల్యూషన్, ఏ సమాచారం చెప్పాలన్నా ఇన్స్టంటేనియస్గా చెప్పాల్సి వస్తుంది. అదే పక్క ఇంట్లో ఉంటుందా? మొబైల్ ఫోన్స్ లేవు, అప్పుడు టెలిఫోన్స్ లేవు, ఇన్ని వెహికల్స్ లేవు. బుల్లెట్ కార్డ్స్ ఉంటే బుల్లెట్ కార్డ్స్ ఉండేది, లేకపోతే నడిచి వెళ్లాల్సి వచ్చేది, కిలోమీటర్లు కిలోమీటర్స్ నడిచి వెళ్ళి ఏమి చెప్పాల్సి వచ్చేది, వాళ్ళకి వండి పెట్టాల్సి వచ్చేది, ఆహారం కూడా ఈయనే. ఇదంతా చేస్తూ ఆయనకి 7 గంటల పాటు మంత్రజపం చేయడానికి టైం ఉండేది. మరి మనకు టైం ఎంత ఉంటుందో దాన్ని బట్టి ఆలోచించుకుందాం. మనం ఆయనకంటే ఎంత బిజీ వ్యక్తులమో పాపం. ఇదంతా చేస్తూ కూడా ఆయన రోజుకి 80 పేజీల పుస్తకం చదువుతూ ఉండేవారు. 80 పేజీలు ఆఫ్ సాలిడ్ లిటరేచర్, నవల కాదు. నవల కూడా మనం ఒకే సెట్టింగ్లో రోజు 80 పేజీలు చదవము కదా. ఈ దర్శనాలు, పతంజలి యోగ సూత్రాలు మీద కమెంట్రీలు, వేదాలు, ఉపనిషత్తులు ఇవంతా కూడా ఖాళీ నడక మీద వెళ్తున్నప్పుడు ఆయన చదువుకుంటూ ఉండేవారు. ఆయన ఇదంతా చేస్తూ కూడా కొన్ని స్పెషల్ సాధనలు ఇచ్చారు ఆయన గురుదేవులు, గాయత్రి మంత్ర జపంతో పాటు. అవి మరి ఎప్పుడు చేసేవారో ఆయన ఎప్పుడో రాయలేదు ఆయన పుస్తకాల్లో, ఎవరు మెన్షన్డ్. దాని తర్వాత ఆయనకి కడుపు నిండా పాపం తిండి తినేవాడు, నీరసంగా ఉండ ఆకలిగా ఉంటుందని చెప్పి ఏది పడితే అది, ఎక్కడ పడితే అక్కడ ఫాస్ట్ ఫుడ్లో ఏదో తినేయటం, ఏదో ఏం తినేవాడంటే ఆయన పాపము ఒక గుప్పెడు బార్లీ గింజలు ఆవుకు పెట్టేవాడు, అది పేడ వేస్తే ఆ పేడని కడిగి అందులో గింజలు గింజలుగా ఉన్నటువంటి వాటిని మాత్రమే ఆయన కడుపు తీసుకుని ఎండబెట్టుకుని చేతితో విసురుకుని ఆ పిండితో చేసినటువంటి రొట్టె తినేవి. ఒక్కొక్క రోజు పడాయలో ఒక గుప్పెడు బార్లీ గింజలు ఒకసారి ఏదైనా ఒక ఆవుకు పెట్టి చూడండి ఏమవుతుందో. ఆ ఆవు పాలుతో వచ్చినటువంటి మజ్జిగ తాగేవాడు ఆయన ఆహారం అది. ఇటువంటి పనులు చేస్తూ ఆయన శక్తి సంగ్రహం చేయటానికి, ఆధ్యాత్మిక శక్తి సంగ్రహం చేయటానికి గాయత్రి మంత్ర జపం చేశాడు రోజుకి 7 గంటలు. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు, మీరు అలాంటి కష్టపడొద్దు, నేను దానికి ఒక టెక్నాలజీ డెవలప్ చేశాను, సామూహికంగా మంత్రజపం చేసుకోండి. అంటే 100,000 మంది రోజుకి 24 సార్లు చేసినా రోజుకి ఎంత అవుతుందని, అంటే రోజుకి ఒక అనుష్ఠానం పూర్తవుతుంది. ఆ శక్తి ఇప్పుడు చాలా ఉంది, ఆధ్యాత్మిక శక్తి. ఆయన చేసినటువంటిది, ఆయన ఆయన భార్య కలిసి చేసినటువంటి సుమారు 12,000 కోట్ల గాయత్రి మంత్ర జప శక్తి అంతరిక్షంలో ఉన్నది. ఆయన ఆర్గనైజేషన్లో దాంట్లో రోజుకి 24 కోట్ల మంత్రజపం జరిగేటట్టు ఆయన అరేంజ్మెంట్స్ చేసి వెళ్ళాడు. ఆ ఆర్గనైజేషన్ కోసమే మీరు చేసేటటువంటి 5 మాలల మంత్రజపం కానీ యజ్ఞ కుండీలు కానీ ఏ రోజుకి ఆ రోజు నాకు చెప్పండి అంటే అది మీ నిస్వార్థత, త్యాగమూర్తి, గొప్ప చెప్పుకోవటం, అహంకార రాహిత్యం యొక్క పరాకాష్ఠగా మీరు అది చేయలేకపోతున్నారు. ఇంచేత మీరు దయచేసి అది అహంకారం అనుకోకుండా, మీ గొప్పతనానికి అది అడ్డుపడుతుంది, మీరు చెప్పుకుంటే మీరు ఎంత సాధన చేస్తున్నారో అనుకోకుండా ఏం చేయాలి, ఇందుకు ఒక గుడి కట్టించాలి అని ఒకడు సంకల్పించాడు. మొట్టమొదట ఏం చేస్తాడు వాడు? ఒక్కడు గుడి కట్టించలేడు, ఏం చేస్తాడు? ముందు రసీదులు కొడతాడు. రసీదులు ఏం రాస్తుంటుంది? నా ఇంటికి వైట్ వాష్ వేయించుకోదలుచుకున్నాను, మార్బుల్ వేయించుకోదలుచుకున్నాను, అందువల్ల మీరు డబ్బు ఇవ్వండి అని ఉంటుందా, లేకపోతే ఏదైనా లాజిక్ ఉంటుందా? చాలా స్పష్టంగా అది ఎందుకు చేయబడుతుందో రాయబడుతుంది. నువ్వు ఇచ్చిన డబ్బు దేనికి వినియోగిస్తారు? గుడి కట్టడానికే వినియోగిస్తారు. భారతదేశంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తి గురించి అవగాహన లేనటువంటి మూర్ఖుల వల్ల వాళ్ళు చేసేటటువంటి నిత్య సాధన ఎందుకు పనికి రాకుండా మట్టి పాలవుతోంది. ఎందుకంటే దే ఆర్ నాట్ డొనేటింగ్ ఇట్. ఏమని చెప్తారు పోజులు కొట్టేటప్పుడు? జపం చేసిన తర్వాత ఒక మంత్రం చదువుతారు. మంత్రం ఎందుకు చదువుతున్నారో కూడా తెలియదు. ఏం చదువుతారు? జపం ఎవరికి సమర్పిస్తున్నారు? ఏ నారాయణ అడ్రస్ ఉండదు. పరమ మూర్ఖుల యొక్క ఆధ్యాత్మిక చేతిలో, పరమ మూర్ఖుల చేతిలో వెళ్ళిపోయింది. ఏమీ తెలియదు. నీ జపశక్తి ఉపయోగపడాలి అంటే ఇట్ షుడ్ బి డొనేటెడ్ టు యర్ కాజ్. అది లేకుండా నువ్వు జపం చేస్తే అది నీకు వ్యక్తిగతంగా పనికిరావచ్చు. నువ్వు చేసేటటువంటి నీ వ్యక్తిగతంగా నువ్వు ఎంత ఉపయోగించుకోగలవో మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. డబ్బుని మొట్టమొదటి డబ్బును దేనికి ఉపయోగించుకోగలవు అంటే కడుపు నింపుకోవటానికి కావాల్సినటువంటి ఆహార సామాగ్రి కొనుక్కోవటానికి. నువ్వు ఎంత ఆహార సామాగ్రి కొనుక్కున్నా నువ్వు ఎంత తినగలవు? ఎంత తినగలవు అంతే తినగలవు. డబ్బు ఉంది కనుక బంగారంతో వజ్ర వైఢూర్యాలతో 40 అంతస్తుల భవంతి నిర్మించుకోగలవు. నిర్మించుకున్నాక నువ్వు ఎక్కడుంటావు? ఆ భవంతిలో ఎక్కడుంటావు? నువ్వు ఎక్కడుంటే అక్కడే 6 అడుగులు పెడితే కావాలి నీకు. నువ్వు ఎంత పెద్ద భవంతి కొన్నా, ఎన్ని ఇళ్ళు కొన్నా, ఎన్ని స్థలాలు కొనుక్కున్నా, నువ్వు ఉండగలిగేది ఎక్కడ అంటే ఓన్లీ అట్ ద ప్లేస్ వేర్ యు ఆర్. యు ఆక్యుపై ఓన్లీ దట్ మచ్ స్పేస్. మిగతా స్పేస్ అంతా ఇప్పుడు కూడా నేను చాలాసార్లు ఇల్లు కట్టేవాళ్ళని చూస్తాను. వాళ్ళు ఇల్లు ఇల్లు కడతారు అంటే అద్దెకి ఇవ్వటానికి కడతారు. వాళ్ళు అద్దెకి ఇవ్వటానికి నువ్వు కట్టుకోవద్దు అని నేనంటే అది మీ గోల్ అవుతే ఓకే. కానీ నా సొంత ఇల్లు అంటున్నావు, వచ్చిన గొడవ అది. అద్దెకి కడుతున్నాను ఇల్లు అనుకోవటం లేదు. నువ్వు అద్దె కోసం కడుతున్నాను, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ కోసం నేను కడుతున్నాను, తీసుకుంటున్నాను, ఇట్స్ ఓకే. చాలా క్లియర్ కట్ మోటివ్ ఉంది. కానీ సొంత ఇల్లు అనే పేరు దానికి పెట్టుకుంటున్నావు, నువ్వు మూర్ఖుడివి. అది ఖచ్చితంగా అది నీ సొంత ఇల్లు కాదు. నువ్వు ఉంటున్న ఇల్లు తప్ప, నువ్వు ఎక్కడున్నా అది నీ సొంత ఇల్లు కాదు. ఎవడు ఉంటున్నాడో వాడిది, దున్నేవాడిదే భూమి అనేటటువంటిది స్పిరిచువలిజంలో 100% కరెక్ట్. అది నాకు మాత్రము ప్రెసిడెంట్ కంటే గొప్పవాడు ప్రెసిడెంట్ ప్యాలెస్ లో వంట చేసేవాడు అనిపిస్తాడు. ఎందుకంటే ప్రెసిడెంట్ ఉండే కంఫర్ట్స్ అన్నీ వాడికి ఉంటాయి, కానీ ప్రెసిడెంట్ బాధ్యతలు ఉండేవాడికి. ఎవడు ప్రెసిడెంట్ అయినా పర్వాలేదు, ఎవడైనా పర్వాలేదు. దేర్ స్టే దేర్ పెర్మనెంట్లీ. ప్రెసిడెంట్ 5 ఏళ్ళలో 3 ఏళ్ళలో ఉంటాడు పాపం. కానీ రాజ్భవన్లోనూ వాటిలో ఉండేటటువంటి వర్కర్స్ ఎక్కడుంటున్నారు? ప్రెసిడెంట్లు మారిపోవచ్చు, కానీ ఆ వర్కర్స్ అక్కడే ఉంటారు. ప్రెసిడెంట్ ఆ తోటని ఎంజాయ్ చేయలేడు. ఢిల్లీలో ముగల్ గార్డెన్స్ లో ఉందనుకుంటాను రాజు ప్రెసిడెంట్స్ గారి. అది నవంబర్లోనే ఎప్పుడో చాలా బాగుంటుందని చెప్పి ప్రజల్ని కూడా చూడటానికి రానిస్తారు. ప్రెసిడెంట్కి అసలు టైం ఉండదు ఆ తోటలో తిరగటానికి. కానీ ఆ తోటమాలికో హీ ఎంజాయ్స్ ఇట్. కానీ నేను తోటమాలిని అని ఏడుపుతూ హీ కాంట్ ఎంజాయ్ ఇట్. ప్రపంచంలో కూడా ఇంతే, అదేదో నాది కాదు, ఇదేదో నాది కాదు. అర్థమవుతుంది ఎందుకు చెప్తున్నాను? ఇది మనకున్నటువంటి వనరుల్లో మనం ఉపయోగించుకునేవి యాక్చువల్గా చాలా తక్కువ, ఉపయోగించుకోగలిగేవి చాలా తక్కువ. అందులో ఇప్పుడు కాస్త ఆ స్థితికి డబ్బు ఉన్నవాడు వచ్చాడంటే వాడికి గ్యారంటీగా డయాబెటీస్ ఉంటుంది, ఓ బీపీఓ హార్ట్ అటాక్ ఆల్రెడీ వచ్చి ఉంటుంది వాడికి. అంచేత న్యాచురల్గా ఆయిల్ తినలేడు, నెయ్యి వేసుకోలేడు, తీ పదార్థాలు తినలేడు, తింటే అరగదు. ఈ లోపల వాడికి అదృష్టం బాగుండి, ఇంకాస్త బెటర్ ఎబిలిటీ ఉన్నవాడు అయితే గ్యాస్ట్రిక్ ట్రబుల్ కూడా ఉంటుంది వాడికి. అంచేత గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఇంకా వాడు ఏం తింటాడు? వాడు తినేదేం లేదు, వాడి వంటవాడు కానీ, అయ్యో నీకు బీపీ వచ్చిందా అని చూడటానికి వచ్చిన బంధువులు కానీ, మరి వాళ్ళకి పెట్టాల్సిందేగా. కానీ వీడేమనుకుంటాడు, ఈ డబ్బంతా నాదే అనుకుంటాడు. నీదే కాదని ఎవడన్నాడు పిచ్చివాడా? కానీ నువ్వేం చేస్తున్నావు? ఆర్ యూ ఏబుల్ టు ఎంజాయ్? ఇంకేత మూర్ఖత్వం నుంచి బయటపడటం లేదు. ఇంకేత మొట్టమొదట ఈ సామూహిక శక్తి సముపార్జనకి మంత్ర జప లక్ష్యాన్ని సాధించడానికి 3 మంత్రాలని మనము ఇప్పుడు ఉపయోగించుకోబోతున్నాం. అది మీరు ఉపయోగించుకుని ఆ యాంగిల్లోనే డెవలప్ చేస్తే తప్ప కుదరదు. మేము ఇంకో మంత్రం చేస్తాం, ఇంకో విధంగా గ్రో అవుతాం అంటే కుదరదు. మొట్టమొదటిది ఏంటి అంటే, ఈనాడు మనిషికి ఆరోగ్యం లేదు, వాక్శక్తి లేదు. వాక్శక్తి లేదు అంటే అన్నీ చేయలేడు వాడు. అందుకే వాడు చాలా సిన్సియర్గా చెప్తారు చేయటానికి ప్రయత్నిస్తాను అని. కానీ ఎప్పుడైతే చేయటానికి ప్రయత్నిస్తానన్నావో నేను మీకు చెప్పాను కదా, అన్నీ చెయ్యవు. ప్రయత్నిస్తానంటేనే అర్థం ఏంటి అంటే అది నేను చేయబోవటం లేదు అని నేను
సబ్ కాన్షియస్ తో ఒప్పేసుకోవటం. వాక్శక్తి లేదు అంటే నేను అన్నది చెయ్యాలి అనేటటువంటి దృఢమైనటువంటి ఆత్మస్థైర్యం లేదు, సెల్ఫ్ మోటివేషన్ లేదు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు. దానికి ఆవు తప్ప ఇంకేది చేయలేదు. ప్రపంచంలో మీకు వాక్శక్తి కావాలి అంటే ఆవుని ఉపాసన చేయవలసిందే. ఎలక్ట్రిసిటీ ఉన్నా మీకు చల్లటి నీళ్లు కావాల్సింది అంటే ఫ్రిడ్జ్ని ఉపయోగించుకోవాల్సిందే. ఎంత గొప్ప సైంటిస్ట్ అయినా నేను ఫ్రిడ్జ్ని ఉపయోగించుకోను, నాకు చల్లటి నీళ్లు కావాలి అనుకుంటే ఇంకొక మార్గం ఏంటి అంటే ఏ హిమాలయాల పర్వతాల మీద ఉంటే నీకు చల్లటి నీళ్లు దొరుకుతాయి. అర్థమైందా? నిజత వాక్శక్తి అభివృద్ధికి మనం ఉపయోగించుకోవలసినటువంటిది, సాధన చేయవలసింది ఏంటి అంటే ఆవుని, గోవుని ఎలాగ మనం ఉపయోగించుకోవాలి. కానీ నేటి ఎడ్యుకేషన్లో రెండు పదాలకి అసలు మనకు అర్థం తెలియదు. ఐడియల్, ఐడల్. ఐడియా, ఐడియల్, ఐడల్, ఇవి మూడు మూడు స్థితులు వాక్శక్తి యొక్క. ఐడియా, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, మనం ఎన్ని సలహాలు ఇచ్చేసుకుంటాం ఏదైనా ఒక పని చెప్తే, చెప్పినట్టు చేయడం కాదు, ముందు ఇది ఇలా చేస్తే బాగుంటుంది, అది అలా చేస్తే బాగుంటుంది, ఇది ఇలా చేస్తే బాగుంటుందని నువ్వు అన్నాక ఇంకోటి ఇలా చేస్తే బాగుంటుందని ఇంకోటి చెప్పాక ఈ ఇద్దరు చర్చ దేని గురించి చర్చించుకుంటున్నారు? ఒక గోల్ గురించి చర్చించుకుంటున్నారు. అది కాకుండా కొట్టుకు చర్చి వీడు వెళ్ళడా గోల్ వైపు, వీడు వెళ్ళడా గోల్ వైపు. అంటే అది ఎలా ఉంటుందంటే అమ్మాయి పెళ్లి చేయాలి అనుకుని కూర్చొని కళ్యాణ మండపం నిర్ణయించుకోవటాన్ని డిస్కస్ చేస్తున్నారు. స్టేషన్కి దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గరగా ఉన్న కళ్యాణ మండపంలో తీసుకోవాలా, లేకపోతే బస్టాండ్కి దగ్గరగా ఉన్న కళ్యాణ మండపం తీసుకోవాలా, లేకపోతే ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉన్నటువంటి కళ్యాణ మండపం తీసుకోవాలా అని కొట్టుకు చచ్చారు అనుకోండి. అందరూ ఏ కళ్యాణ మండపం తీసుకోరు. వీడు వాడి మాట వినలేదు కనుక, వీడు వీడి మాట వినలేదు కనుక చివరి కళ్యాణ మండపం తీసుకోవడం జరగదు, ఇంకా పెళ్లి అవుతుంది. ఈ ఆధ్యాత్మిక జగత్తులో మానసిక స్థితి ఇంతకంటే గొప్పగా ఉందో లేదో మీరు కాస్త ఆలోచించుకోండి. నేను పెద్ద దాన్ని గుచ్చిగుచ్చి చెప్పాల్సిన పనులే. అంతకంటే గొప్పగా ఏం లేదు. కావాల్సిందేంటి? ముందు కళ్యాణ మండపం కావాలి. మీరు దేనికి దగ్గరగా ఉన్న కళ్యాణ మండపం తీసుకుంటారో మిగతా వాళ్ళకి అది గ్యారంటీగా దూరం అవుతుంది. ఇంతటి పెళ్లి మానేస్తావా? లేకపోతే ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు, ఒకడు ఎయిర్పోర్ట్లోంచి మా వాళ్ళు ఫారెన్ నుంచి వస్తారు కనుక వాళ్ళకి దగ్గరగా ఉన్న కళ్యాణ మండపం తీసుకోవాలి కనుక నువ్వు చేయలేదు కనుక నేను ఈ పెళ్లి అటెండ్ కాను, ఈ పెళ్లికి చేయవలసినటువంటివి నేను చేయను అని పక్కకి వెళ్ళిపోతాడు. కానీ నేను జపం చేసుకుంటూ ఉంటాను, పూజలు చేసుకుంటూ ఉంటాను, నేను ఆధ్యాత్మిక వ్యక్తిని అనుకునే భ్రమలో జీవిస్తూ ఉంటాడు. ఇంకోడు రైల్వే స్టేషన్కి దగ్గరగా, వాడు కళ్యాణ మండపం తీసుకోలేదు, వాడు పూజలు చేసేసుకుంటూ ఉంటాడు, నేను చాలా ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నాను. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నాను? శక్తి సముపార్జన చేసినా అది ఒక చోట కేంద్రీకృతం కాకపోతే మీరు ఎందుకు పనికిరారు, ఎందుకు పనికిరాదు. ఇది ఆర్గనైజ్ కాలేకపోతే ఎందుకు పనికిరాదు. ఈ ఆర్గనైజ్ కావటానికి నేను మీకు మూడు మంత్రాల గురించి చెప్పాను. నేను ఇంకో విచిత్రమైనటువంటి న్యూస్ నిన్న పేపర్లో చూశాను. నేను 30వ తారీఖు కుజుడు దగ్గరగా వచ్చిన తర్వాత భూమికి 6000 సంవత్సరాల్లో మొట్టమొదటిసారి వారాధిపతులందరూ ఏ రోజుకు ఆ రోజు మీకు స్పష్టంగా కంటి ద్వారా మీరు చూడగలుగుతారు. 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు మీకు 7 గ్రహాలు ఒకదాని తర్వాత ఒకటి ఆకాశంలో మీకు దర్శనమిస్తాయి. ఇదివరకు ఎప్పుడో జరగలే. కానీ అంత అద్భుతమైనటువంటి సంఘటన జరుగుతున్న ఆధ్యాత్మికత గురించి తెలిసినటువంటి ఏ సంస్థ కానీ, ఏ వ్యక్తి కానీ, దీని గురించి తెలిసినటువంటి ఏ ఎస్ట్రాలజర్ కానీ స్పందించలేదు. ఎంత నిర్వీర్యమైనటువంటి ఆధ్యాత్మికతలో ఉన్నాము, అవగాహన లేనటువంటి ఆధ్యాత్మికతలో ఉన్నామో ఆలోచించుకోండి. కానీ మనం స్పందించాం. దానికోసమే కదా ఈ క్లాసెస్. అందుకే నేను చాలా స్ట్రిక్ట్గా క్లాస్ కండక్ట్ చేయటం లేదు. నాకు కావాల్సింది ఏంటంటే బీజాలు పడుకోవాలి కాలంలో. మళ్లీ రాదు ఆ రోజు.
అంచేత వారంలో ఏం చెయ్యాలి అనేటటువంటి గురు ప్రబోధము మీకు వారం వారం రోజు రోజు చదివేటటువంటి గురు చరిత్రల వల్ల వస్తుంది. సాప్తాహిక గురు చరిత్ర పారాయణ అంటే ఒక వారం చేసి ఊరుకోమనే బుద్ధిహీనత ఎలా మనుషుల్లో జరగడంగా నాకు తెలియదు. నువ్వు బతికినన్నాళ్ళు ప్రతి వారము ఆ వారం చేయవలసినటువంటి పారాయణ నువ్వు చేస్తే ఆ వారంలో ఏం చేయాలో తెలుస్తూ ఉంటుంది నీకు. అంటే ఎన్నాళ్ళు చదవాలి గురు చరిత్ర? ప్రతిరోజు చదవాలి నువ్వు. ఒకసారి చదివేసి మరైపోయిందండి పారాయణ. ఎలాంటి మానసిక స్థితిలో ఉన్నటువంటి ఆధ్యాత్మికతలో మనం ఉన్నాము, దాన్ని వాళ్ళ బుర్రలు బద్దలు కొట్టి ఆ కుకుం నుంచి వాళ్ళని ఎలా బయటపడేయగలము ట్రై చేద్దాం మనం. శక్తి సముపార్జన అందుకు. ఈ శక్తి సముపార్జన గురువులందరూ ఏం చేశారంటే వాళ్ళు వ్యక్తిగతంగా తపస్సు చేసుకుని ఆ శక్తిని అందజేశారు. అంటే ఒక కోటేశ్వరుడు గుడి కట్టేసినట్టు. కానీ ఏది లేనటువంటి వాడు కూడా గుడి కట్టచ్చు. ఎలా చేస్తాడు అప్పుడు వాడు? లక్ష్యాన్ని పట్టుకుని ఆ లక్ష్య సాధన కోసం నేను కష్టపడుతున్నాను కనుక మీరు మీ అంశదానాలు ఇవ్వండి. చాలా మందికి వాళ్ళు ఇచ్చిన డబ్బుతో ఏ గుడి కట్టబడిందో కూడా తెలియదు. తెలియాల్సిన పని లేదు. ఎవడో వస్తాడు, మనకి సామర్థ్యం ఉన్నదాన్ని బట్టి ఇచ్చేస్తూ ఉంటాం. కానీ మీకు నిజంగా ఉపయోగపడేది ఆ గుడి కట్టడానికి ఇచ్చినటువంటి డబ్బే. మీరు కట్టించుకున్న ఇల్లు కానీ, మీరు కట్టించుకున్నావు కానీ చివరికి మీకు విషం పెట్టి చంపటానికి కారణం అవుతాయి. డబ్బున్న వాళ్ళకి అదొక పెద్ద ప్రాబ్లం ఉంది. వాడు తొందరగా సావకపోతే హిజ్ డెత్ విల్ బి హేజెన్ బై హిజ్ ఓన్ రిలేటివ్ ఏదో విధంగా. ఆ డేంజర్ ఎప్పుడు ఉంటుంది. ఇంకేత ఆస్తి సంపాదనలు డబ్బు సంపాదనలు కూడా మీరు మిమ్మల్ని మీకు మీరు స్లో పాయిజనింగ్ ఇచ్చుకున్నట్టే. నిజంగా చంపకపోయినా కోరిక మాత్రం ఉంటుంది. ఏంటో ఈ ముసలాడు 80 ఏళ్ళు వచ్చాయి ఇంకా చావటం లేదు, పారాలిటిక్ స్ట్రోక్ వచ్చింది, నోటి రాదు మాట, అయినా ఇంకా వీడు సత్తే కదా వాడు ఆస్తి ఏమైనా పంచుతో. చెప్పే శక్తి సముపార్జనకి మొట్టమొదట ఆరోగ్యము, వాక్శక్తి పెంపుదలకి గోమహాలక్ష్మి సాధన చేయవలసిందే. మేము గో సాధన చేయకుండా ఆధ్యాత్మిక జగత్తులో అడుగు పెడతామంటే నువ్వు వెర్రివాడివి, నువ్వు అడుగు పెట్టలేవు. అందువల్లే కృష్ణుడు వెనకాతలు గ్యారంటీగా ఆవు ఉంటుంది. కృష్ణ చరిత్రలో ఆవు లేనటువంటి సంఘటనలు చాలా తక్కువగా ఉంటాయి. శక్తి సముపార్జన ఆయన చేసేనంత వరకు కూడా ఆవు మండల్లోనే జీవించాడు. తన 16 ఏటో 14 ఏటో కంసుడి దగ్గరికి వెళ్లేంత వరకు ఆవుల మధ్యనే జీవించాడు. ఆయన ఎత్తినటువంటిది కూడా ఏంటి అంటే గోవర్ధన గిరి. గో అంటే వాక్శక్తి, సూర్యకిరణాలు అని అర్థం ఉంది. వర్ధన అంటే మ్యాగ్నిఫికేషన్. గిరి అంటే వాక్ అని కూడా అర్థం ఉంది, కొండానే కాదు. అంటే గోవర్ధన గిరి ఎత్తాడు అంటే ఏం చేయగలిగాడు అనమాట, తన వాక్శక్తిని బాగా యాంప్లిఫై చేసుకోగలిగాడు అని అర్థం. చిటికెన వేలి మీద గోవర్ధన గిరి ఎందుకు ఎత్తుతాము అంటే చిటికెన వేలి మెర్క్యూరీకి లింక్డ్ కనుక, మెర్క్యూరీ వాక్శక్తికి లింక్డ్ కనుక చిటికెన వేలి యొక్క ఉద్దేశ్యం అది. ఇంచేత మొత్తము ఆధ్యాత్మికతలో గోపూజ చాలా ముఖ్యము, అది గుర్తుంచుకోండి. ఈ గోపూజ దీపావళి వెళ్లిన 2వ రోజు చాలా ఇంపార్టెంట్. ఆ రోజు చేశాడు ఆయన. కృష్ణుడు గోవర్ధన గిరి పర్వతాన్ని ఎత్తింది ఎప్పుడు అంటే దీపావళి వెళ్ళిపోయిన 2వ రోజు ఎత్తాడు. ఆ రోజు చాలా ముఖ్యం. ఎందుకు చాలా ముఖ్యం అని చాలా మంది అర్థం చేసుకోరు. పుట్టినరోజు మహాత్ములందరూ పుట్టినరోజు మనం చాలా వేడుగ్గా జరుపుకుంటాం. ఎందుకు జరుపుకోవాలి పుట్టినరోజు వేడుగ్గా? ఆ పుట్టినరోజుకు ఉన్నటువంటి ప్రాముఖ్యత కూడా మీకు గోపూజ చేస్తేనే అర్థమవుతుంది. ఎవరిదైనా సరే, ఇంక్లూడింగ్ కమ్యూనిస్ట్లు, లెనిన్ యొక్క పుట్టినరోజు, కార్ల్ మార్క్స్ యొక్క పుట్టినరోజు గుర్తుంచుకుంటాం మనం. ఆ రోజు వాళ్ళు పుట్టారు అని. పుట్టినరోజే వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారా? కానీ వాళ్ళ పుట్టినరోజు నాడే వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యేటటువంటి బీజం పడిపోయింది. అవునా కదా? బీజం ఎప్పుడు వేసాము? ఇల్లు మీరు ఎప్పుడు కట్టుకున్నా? దానికి మీరు ఎప్పుడైతే శంకుస్థాపన చేస్తారో ఆ రోజు నుంచి ద హౌస్ ఈజ్ ఇన్ ద మేకింగ్. మీకు వీలు బట్టో వీలు కాకపోయో రెండు మూడు నెలల్లో కట్టగలిగేటటువంటి ఇల్లు ఒక్కొక్కసారి సంవత్సరాలు పట్టవచ్చు. కానీ శంకుస్థాపన చేసిన నాడే ఆ ఇంటికి బీజం పడిపోయినట్టే, ఈ మహాత్ములు భూమి మీద అవతరించిన నాడే వాళ్ళ కార్యక్రమానికి అంకురార్పణ జరిగిపోతుంది. ఈ అంకురార్పణ ఏ రోజు జరిగింది అంటే దీపావళి వెళ్ళినటువంటి రెండో రోజు కృష్ణుడి యొక్క కార్యక్రమాలన్నిటికీ కూడా అంకురార్పణ జరిగిపోయింది. అంతేత మీరు మొత్తం మహాభారతాన్ని ఆ ఒక్క సంఘటనలో ఒక్కొక్క వ్యక్తిని మీరు గుర్తించవచ్చు, ఒక్కొక్క వ్యక్తిని మీరు గుర్తించవచ్చు మహాభారతంలో. ఇదే గోపూజ వల్ల మీకు వచ్చేటటువంటి లాభాలు. ఆధ్యాత్మిక శక్తి 1000 ఆవులు ఉన్న చోట ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది అని మన ఆధ్యాత్మిక శాస్త్రం చెప్తుంది. అంచేత ఏమీ చేతగానటువంటి ఒక వ్యక్తి గురువు దగ్గరికి వెళ్ళి నాకు మీరు ఆధ్యాత్మిక విద్య నేర్పండి అంటే 400 ఆవులు ఇచ్చి ఇవి 1000 ఆవులు అయ్యాక నా దగ్గరికి రా అంటాడు. వాడికి ఏం రాదు, ఆవుని మాత్రమే, ఆవుల మందలో వాడు తిరుగుతున్నాడు. 1000 ఆవులు అయిపోయాక ఆవుల మందలో ఉన్నటువంటి ఒక ఎద్దు వచ్చి 1000 అయిపోయింది ఇంకా నువ్వు నీ గురువు దగ్గరికి తీసుకువెళ్ళు, ఆత్మజ్ఞానం వచ్చేస్తుంది వాడికి. అంటే ఆవుల్ని అలా ఉపయోగించుకోవాలి. ఎప్పుడైతే ఆవుల్ని మనం ఉపయోగించుకోవటం మర్చిపోయామో ఆధ్యాత్మికత సున్నా చుట్టేసింది. అంచేత మొట్టమొదటిది గో మహాలక్ష్మి మంత్రము, దాని సాధకుల సంఖ్య మీరు పెంచాలి, ఒక గ్రూప్గా ఏర్పడాలి. అంచేత ఈ లక్ష్యాలను విని ఊరుకోకండి, ముందు మీరు అందరూ అన్ని చేయకండి. దయచేసి అన్ని మంత్రాలు మేము సాధన చేసేస్తాం. ఆర్గనైజేషన్లో ఆ సాధనకి మీరు న్యూక్లియస్గా మారాలి తప్ప సాధకులుగా మారవద్దు. మీ చుట్టూ అది ఆ సాధన చేయించేటటువంటి వ్యక్తుల్ని ఒక్కొక్క గ్రూప్గా 220 మంది కలిసి ఒక గ్రూప్గా ఫామ్ కండి అని నేను చెప్తే ఆంధ్రప్రదేశ్లో నా మాటలు వినేటటువంటి వాళ్ళు ఇప్పటికి కనీసం 100,000 మంది అయినా ఉండుంటారు. అందులో 220 మంది గాయత్రి గోపూర్ మంత్రం చేస్తూనే ఉండుంటారు, కానీ అది న్యూక్లియస్ ఫామ్ కాకుండా చేస్తున్నారు కానీ వేస్ట్ అయిపోతుంది. నేనేమీ చేయలేను. శక్తి సంపాదన చేయాలి అంటే 33 లక్షల గోమంత్రము జరిగేటటువంటి గ్రూప్స్ అలా ఫామ్ అవుతూనే ఉండాలి. ఎన్ని యూనివర్సిటీస్ పెట్టాలి, ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టాలి? ఆల్రెడీ 20 ఉన్నాయి చాలు అనుకుంటున్నావా? తప్పితే ఇంకా ఇంజనీరింగ్ కాలేజెస్ కావాలనుకుంటున్నావా? కావాలి. ఎంత పెట్టినా యాక్చువల్గా మానవ జాతికి సరిపోదు. అక్షర జ్ఞానమే ఇప్పటికి ఇంకా 40% వెళ్ళలేదు అనుకుంటా. నాకు కరెక్ట్గా ఇది తెలియదు కానీ అక్షర జ్ఞానం అంటే ఏంటో తెలుసా? ABC అని గుర్తించగలడం ఏ భాషలో అయినా. అదే 40%కి ఇన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ప్రైమరీ స్కూల్స్ ఉన్నా అవటం పోతే మీ ఆధ్యాత్మిక సాధనలో 220 మంది చేత ఒక నెలపాటు చేయించేసి అయిపోయింది అని చేతులు దింపుకుంటే నిద్రలేచినవాడు మళ్ళీ పడుకున్నట్టు అవుతుంది. జాగృతాత్మలు అవదు అది. అంటే జాగృతాత్మల ఉద్బోధనలో మొదటిది ఏంటి అంటే 220 మంది గోమంత్రాన్ని సాధన చేసేటటువంటి వాళ్ళని తయారు చేసుకోవాలి. మరి మీ హైదరాబాద్లో ఎన్ని అంశాలలు ఉన్నాయి? ఆ గోపూజ ఏంటి ఇంపార్టెంట్ అని చెప్పి అక్కడ చేయించేటటువంటి పని మీరు ఇన్నాళ్ళకి చేయలేకపోతే మీరు అద్భుతంగా మెలకు వచ్చినటువంటి వాళ్ళని, జాగృతాత్మలకి ఇంక ఉద్బోధన అవసరం లేదు అనే పరిస్థితిలో ఉన్నారు. అవునా? అంచేత అవసరం. అంచేత అది చేయండి. చేయవలసిన పని చేయకుండా ఏదేదో చేస్తామంటే నాకు చేయవలసిన పని ముందు చేయండి. అంచేత మొదటిది ఏంటి అంటే గోశాలలో ఒక గోశాలను కేంద్రం పెట్టుకుని ఆ దగ్గరలో ఉన్నటువంటి 220 మందిని ఒక గ్రూప్గా తయారు చేయడానికి మీరు ప్రయత్నం ఇవాళ నుంచే మొదలెట్టాలి. క్లియర్? వాళ్ళందరూ కూడా 12 ఇటుకలు పెట్టుకోవాలి, 5 దీపాలు వెలిగించుకోవాలి. ఒక గాయత్రి మంత్రం చేస్తారు, మిగతా 4 మంత్రాలు గోమంత్రం చేస్తారు. మేమంతా చేయలేం మాస్టారు అంటున్నారు అని నా మీద చాలామంది పడతారు. నేనేం చేయగలను? 1 లక్ష రూపాయలు ఇచ్చి ఆపరేషన్ చేయించుకోవాలి అంటే మా దగ్గర 1 లక్ష రూపాయలు లేదు కనుక నేను ఆపరేషన్ చేయించుకోను అంటున్నాడా లేకపోతే ఏదైనా చేస్తున్నాడా? మరి అది ఇంకా నేనేం చెప్పలేను. అది మీ ఉద్బోధన జాగ్రత్తాత్మక రియాక్షన్ ఎలా ఉంటుందో. కానీ కన్సెషన్ ఏమిమ్మంటున్నాను, పోనీ 1 మాల చేసుకో. కానీ అప్పుడు 220x5 1000 మంది కావాల్సి వస్తారు. అంతేత కామన్ సెన్స్ ఉపయోగించుకోండి ప్రతి చోట. అంతే తప్ప మాస్టర్ చెప్పారు కనుక ఐదు మాలలు చేసుకోను అంటే నేను అవన్నీ పెట్టను అంటే ఎప్పటికీ రాదేది. కానీ నేనే కన్సెషన్ ఇవ్వటం మొదలెడితే మీరు అసలు పూర్తిగా మానేస్తారు అని నాకు తెలుసు. కనుక నో కన్సెషన్స్ ఫర్ దోస్ హు ఆర్ క్లోజ్ టు అస్. కానీ గాయత్రి మంత్రం అందరికీ కామనే. ఒక మాల గాయత్రి మంత్రం చేసుకుని నాలుగు మాలలు గోమహాలక్ష్మి మంత్రం చేసుకునేటటువంటి 220 మంది ఉండేటటువంటి ఒక గ్రూప్ అవుతే నెలకి 33 లక్షలుగా మంత్ర జపం అవుతుంది. గోమహాలక్ష్మి మంత్రంలో 33 అక్షరాలు ఉన్నాయి కనుక ప్రతీ నెల ఆ మంత్రం యొక్క అనుష్ఠానం పూర్తవుతూ ఉంటుంది. ఇలాంటి ఎన్ని అనుష్ఠానాలు పూర్తి చేయించగలరు అనేటటువంటి సంకల్పం తీసుకుని మీరు చేయాలి. ఒక సంవత్సర దీక్షగా 12 అనుష్ఠానాలు పూర్తి చేయించటం అనేది మొదటి టార్గెట్ గా పెట్టుకోండి. ఇది మొదటి గ్రూప్. ఈ గ్రూప్ ఏం చేస్తుంది అంటే ఆరోగ్యాన్ని వాటశక్తిని ఇస్తుంది. కానీ ఎప్పుడైతే ఇవి అంతరిక్షంలోకి వెళ్ళటం మొదలెడతాయో మెల్లిమెల్లిగా ఈ గ్రూప్స్ ఎక్కువ అవటం మొదలెడతాయి. ఇంకా దాని గురించి మీరు వరి కాకండి. మొదటి ఏంటి అంటే ప్రతి ఊళ్ళోనూ 220 మంది గో సాధకులు కావాలి. గో సాధన యొక్క పూర్ణాహుతి ఎప్పుడు అష్టమి నాడు జరుగుతుంది. గోకులాష్టమి, రాధాష్టమి, జన్మాష్టమి. ఈ అష్టమి అనేటటువంటిది గోశక్తికి సంబంధించినటువంటి ఇది కనుక ఇది ప్రతి నెల శుక్లపక్ష అష్టమి, కృష్ణపక్ష అష్టమికి 220 మంది కూడా దాన్ని పూర్ణాహుతి చేసేసుకోండి. పూర్ణాహుతి చేయకుండా ఏ మంత్ర జపము అంతరిక్షంలోకి వెళ్ళదు. ఇది ఐడియా. ఇప్పుడు నేను మాట్లాడింది ఏంటి అంటే ఐడియా. ఇప్పుడు సమ్వన్ హ్యాస్ టు డీల్ విత్ ఇట్, అంతే కదా. ఐ విల్ డీల్ ఇట్ అంటే అది ఐడియల్ అవుతుంది. ఐడియల్ మీరు వర్డ్స్ కాస్త జాగ్రత్తగా చూస్తే ఐ తర్వాత మీరు కామ పెట్టుకున్నారనుకోండి, తర్వాత ఒక స్పేస్ బార్ నొక్కారనుకోండి, తర్వాత ఏమొస్తుంది? ఐ డీల్ విత్ ఇట్. ఎవడు డీల్ చేస్తాడో వాడు ఆదర్శానికి వైపు వెళ్ళినవాడు. అంచేత ఐడియా మస్ట్ బి డెల్ట్ విత్. నేను వచ్చినే గాలిలో ఇలా చెప్పేసి 220 మంది 33 లక్షలు అయిపోతుంది మంత్ర జపం, మీరు ప్రతి అష్టమికి జపం చేసేసుకోండి, ఇది ఎక్కడుంది? అది అంతరిక్షంలో ఉంది. నో డౌట్ అబౌట్ ఇట్, ద ఐడియా ఈజ్ గుడ్. ఈ ఐడియా నుంచి ఎక్కడికి రావాలి మీరు? ఐడియల్లోకి రావాలి. ఈ ఐడియల్ ఐడల్గా మారాలి, మూర్తిగా మారాలి. ఈ మూర్తిగా మారేటటువంటి ప్రక్రియే దేవాలయాలలో మనం చూస్తాం. ఈ ఐడియా ఐడియల్ నుంచి మూర్తిగా మారిపోతుంది, అంటే పూర్తిగా క్రిస్టలైజ్ అయిపోతుంది అన్నమాట, పరిపూర్ణత చెందుతుంది ఆ ఐడియా. ఆదర్శవంతంగా ఆ లక్ష్యం వైపుకే నువ్వు వెళ్ళటం వల్ల చివరికి అదేమవుతుందంటే భౌతిక జగత్తులో మూర్తి భవిస్తుంది అంటే ఇట్ బికమ్స్ అన్ ఐడల్. అంచేత దేవాలయాలలో ఫోటోలు అవి పెట్టుకుంటే మనం దేవాలయం అనో. ఎప్పుడు దాని దేవాలయం అంటాం? ఒక ఐడల్ ఉంటే, అక్కడ ఒక మూర్తి ఉంటే, ఏది మూర్తి భవించాలో దానికే ఐడల్ ప్రతీక. అంచేత గోమహాలక్ష్మి దాంట్లో ఏముంటుంది? ఆవు బొమ్మ ఉంటుంది. అంచేత చాలా మంది రమణ మహర్షి నేనెవరినో తెలుసుకోమని చెప్తాడే తప్ప మొట్టమొదట ఆవు విగ్రహాన్ని ప్రతిష్ఠించి దానికి ఒక అద్భుతమైనటువంటి దేవాలయ స్వరూపం తెచ్చింది రమణ మహర్షి నాకు తెలిసి. అంటే ఆధునిక భారతదేశం స్వాతంత్రానికి ముందు వాళ్ళ ఆధ్యాత్మిక సాధనలు అలాగే ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారో నాటుకుంటూ ఉంటారు. ఆయన మూడింటిని నాటాడు. గోవుని పెట్టాడు, కుక్కని పెట్టాడు, కాకిని పెట్టాడు. కాకి సింబాలిజం ఏంటో, కాకి సీతాదేవిని ఎందుకు అల్లరి చేసిందో, ఎందుకు ఒక కన్ను పోయిందో, అంటే రమణ మహర్షి కాకిని ఎందుకు ఐడల్గా అక్కడ ప్రతిష్ఠించాడు. రమణాశ్రమంలోనే అవి మారు మూల పడి ఉన్నాయి ఆ మూడు కూడా. అసలు రమణుడి యొక్క మెయిన్ వర్క్ అవి మూడు. ఒకటి గో సాధన. గో సాధన అంటే ఏమిటి? వాక్శక్తి సాధన. ఆ మాట అంటే జరగాలి. గురువుల మాటకి ఎంత శక్తి ఉంటుంది అంటే వాడు అనేస్తే అది మూర్తి భవించేస్తుంది. ఐడియల్ మధ్యన లేదు. ఈ మధ్యన నో యాక్టివిటీ టు బి డన్. ఎంత పవర్ ఉంటుంది అంటే
ఆ వాడు ఆ మాట అంటాడు, అది జరిగిపోతుంది. అంటే అది ఏమవుతుంది, అది ఐడల్ మూర్తి భవిస్తుంది. అంటే ఇది చాలా జాగ్రత్తగా మీ మనసులో గుర్తుంచుకోండి. ఈ గోసాధన మూర్తి భవించాలి. మూర్తి భవించాలి అంటే ఏం జరగాలి, ప్రతి అష్టమికి గో ఆశ్రమంలో పూర్ణాహుతి జరుగుతూ ఉండాలి. ఒకవేళ ముందే మంత్రజపం పూర్తయిపోయినా అష్టమి వరకు కంటిన్యూ చేసి దాన్ని పూర్ణాహుతి చూసుకునేటటువంటిది చేస్తే ఏదైనా అర్థం బద్ధం. లేకపోతే నువ్వు నీ గురువుకి ఏం ఇవ్వటం లేదు, నీ గురువుని మోసగించి నీ గురువుని చంపుతున్నావు. యు ఆర్ కిల్లింగ్ యువర్ మాస్టర్స్ బై నాట్ ఫాలోయింగ్ దేర్ వర్డ్స్. అది మీరు అర్థం చేసుకోండి. క్రూసిఫిక్షన్ అనేది నిజంగా జరిగిందో లేదో నాకు తెలియదు, కానీ వీఆర్ క్రూసిఫైయింగ్ యువర్ మాస్టర్స్. అందులో డౌట్ లేదు. ఆయన చెప్పింది ఏమీ చేయకుండా మీ యొక్క ఆలోచనల ప్రకారం జీవిస్తూ, అది క్రూడ్ ఆబ్నాక్షస్ అనిపిస్తుంది. అది నాకు ఆ వైబ్రేషన్స్ ఎలా ఉంటాయంటే, ఆ దగ్గరికి వస్తే గురువుల భక్తులుగా నాకేం కనిపించరు. అతి సాధారణ వ్యక్తుల్లో ఉన్నటువంటి మానసిక శాంతి కూడా మీకు లేదు. ఇంకేంటి, యూ జస్ట్ డోంట్ నో వాట్ టు డూ బికాజ్ యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. చేయటం మొదలెడితే పనులు అవే జరిగిపోతాయి, చేయకపోతేనే వస్తాయి కూడా. అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఆ జాగృతాత్మల ఉద్బోధన, జాగృతాత్మలు అవునో కాదో మీరు చూసుకోండి. పని జరగటం ముఖ్యం, కానీ పని జరగకుండా మీరు ఏమేమి చేసేస్తున్నాం సాధనలు అంటే మీరు మహామూర్ఖులు. చాలా డేంజరస్ సిచ్యువేషన్లో ఈ ఆధ్యాత్మిక వ్యక్తులందరూ ఉన్నారు, అది తెలియటం లేదు. క్షిపా మజస్త్రం అశుభ నాసురీశ్వేవ యోనిషు, వీళ్ళందరినీ కూడా అశుభమైనటువంటి ఆసుర యోనుల్లో నేను విసిరి పారేస్తాను అంటాడు కృష్ణుడు. మీరు కొని తెచ్చుకుంటున్నారు ఆ పరిస్థితి. ఆ డేంజర్ అర్థం అవటం లేదు. ఎందుకు అర్థం అవటం లేదంటే నిద్రలో ఉన్నారు కనుక. గాఢ నిద్రలో ఉన్నప్పుడు కొన్ని సంకేతాలు ఉంటాయి, డేంజర్ సిగ్నల్ డాక్టర్స్కి అర్థం అవుతాయి. పేషెంట్గా డేంజర్ సిగ్నల్ కనిపించగానే డాక్టర్ వరి అయిపోవటం మొదలెడతాడు. కానీ ఆ డేంజర్ సిగ్నల్ మెడిసిన్ తెలియనటువంటి వాళ్ళకి చాలా పాజిటివ్ సిగ్నల్గా కనిపిస్తాయి. చనిపోయేటప్పుడు దీపం చాలా బాగా వెలుగుతుంది అంటాం కదా, దీపం ఆరిపోయేటప్పుడు. కానీ దీపం బాగా వెలిగింది అంటే డేంజర్ ఉంది. ఏ డేంజర్ ఉంది? కానీ చూసేవాళ్ళకి ఎలా అనిపిస్తుంది, అబ్బా వెలుతురు బాగా ఉంది, నెక్స్ట్ డే ఆరిపోవచ్చు ఆ దీపం. అంచేత కావాల్సింది ఏంటి అంటే ఆ తొందరపాటు మీకు ఉండాలి. మీరు నేర్చుకున్నటువంటి విద్యలు సాధనలు మీరు ఈ పరిస్థితిని డీల్ చేయడానికి కావాల్సిన శక్తి ఇవ్వటానికే. ఇది తప్ప మీరు ఇంకోటి చేస్తాను అంటే నేటి పరిస్థితులకి అది ఉపయోగపడదు. ఏ మందు ఇవ్వాలో ఆ మందు ఇవ్వాలి, వాటి శక్తి లేదు. అన్నమాట నిలబెట్టుకోలేరు. మేము చేస్తామని లోపల ఆలోచన వచ్చినా మనం చేయలేము. ఇదంతా ఎందుకవుతుంది, ఆవుని ఉపేక్షించాం మనం. భారతదేశ స్వాతంత్రంలో గోరక్షణ సమితి పాత్ర మీరు కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. గాంధీ గారి దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఆర్ మెంబర్స్ ఆఫ్ గోరక్షణ సమితి, ఆల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హూ దే ఆర్. అందువల్ల వాళ్ళ వాక్శక్తికి ఆ పవర్ వచ్చి అందరూ నిద్ర లేకపోయినా ఏ పార్ట్ ఆఫ్ ఇండియన్స్ నిద్ర లేచారు. ఆ నిద్ర లేచిన వాళ్ళతో మనకి స్వాతంత్రం వచ్చింది. తర్వాత మళ్ళీ ఆవు దూరం అయిపోయింది. ఇది పరిస్థితి. అంచేత దాని ఇంపార్టెన్స్ గుర్తు చేసుకుని దాని గురించి మీరు మంత్రజపం చేస్తూ కూర్చున్నారనుకోండి, మీరు ఇంట్లో కూర్చొని మంత్రజపం చేస్తూ ఉంటారు, అంతే పని ఎక్కడ జరుగుతాయి. అంచేత ఈ విషయాన్ని మనం 10 మందికి చెప్పవలసింది చాలా ఇంపార్టెంట్. కనుక గురువు గారు ఏమంటారు అంటే, మీరు ఈ సాధన గోపూజని మీరు చేసేటటువంటి వాళ్ళు ఉంటే మీరు కేవలము గోపూజ గురించే యజ్ఞకుండీలు పెట్టుకుని 5 దీపాలు వెలిగించి గోమంత్రము 4 మాలలు 1 మంత్రం గాయత్రి చేసుకుని ఇంకా సాధన సంగతి మర్చిపోండి. ఇదంతా చేయటానికి మీకు 30 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు రోజు. దాని తర్వాత యూ ఫర్గెట్ ఎవ్రీథింగ్ ఎల్స్. ఇంకా నేను ఏం చెప్తున్నాను ఏం చేస్తున్నాను అదంతా మీకు అనవసరం. మీరు దేని మీద పడాలి అంతే. 220 మెంబర్స్ పెర్ మంత్, నెలకి 33 లక్షలు. అది నాకు కాస్త తెలుపుతూ ఉండాలి. తెలపలేదనుకోండి, నాకు నేను దాన్ని ఉపయోగించుకోలేను. అంతరిక్షంలో ఉంటాయి. చాలా మంది బ్యాంకర్స్ని అడగండి, చాలా మంది అకౌంట్స్ మర్చిపోతారు వాళ్ళ అకౌంట్స్ ఉందని. అది బ్యాంకులో ఉంటుంది ఆ అకౌంట్. అది బ్యాంక్ వాళ్ళకి ఉపయోగపడదు, మీకు ఉపయోగపడదు. కానీ తెలివైన బ్యాంకుల్లో పనిచేసే వాళ్ళు ఇది చాలా జాగ్రత్తగా గమనించి, ఒక అకౌంట్ ఎప్పుడైతే మూవ్ అవటం లేదో వాళ్ళు 1 ఇయర్ 2 ఇయర్స్ చూస్తారు, తర్వాత వాళ్ళు కొట్టేస్తారు దాన్ని. ఎవరికి తెలియదు, ఇంకంటే నీకే తెలియదు అంతరిక్షంలో నువ్వు 33 లక్షల మంత్ర జపం చేసి పెడితే ఏం లాభం నాకు తెలియదు. నాకెందుకు తెలియాలి అంటే దాన్ని ఎలా ఛానలైజ్ చేశారో మనం కూర్చొని ప్లాన్ చేస్తాం కనుక, ఈ యాంగిల్లో వర్రీ అవుతున్నాం కనుక. ఇంకా అది చాలా ముఖ్యం. ఇదే మిగతా మంత్రాలకి వర్తిస్తుంది. దాని నెంబర్ ఎంతో, దాని పూర్ణాహుతి ఎప్పుడు చేసుకోవాలో నేను మీకు లిస్ట్ ఇచ్చాను, దాని ప్రకారం చూసుకోండి. గోమంత్రం బదులు అక్కడ మహాలక్ష్మి మంత్రం ఉంటుంది, మహాలక్ష్మి మంత్రం బదులు గాయత్రి మంత్రం ఉంటుంది. ఇవి మూడు చాలా ఇంపార్టెంట్. ఇవి కాక దేవకారి సముద్రత, శ్రీమాత, శ్రీ మహారాజి, శ్రీమత్ సింహాసనేశ్వరి, చితగినికుండ సంధూత, దేవకార్య సముద్రత, దాంతో స్టార్ట్ అవుతుంది లలితా శాస్త్రం. చితగ్నికుండ సంభూత యోగ చిత్తవృత్తి నిరోధన, నిరోధింపబడినటువంటి చిత్తవృత్తి అగ్నిగా మారినప్పుడు లలితా సహస్రనామం యొక్క మొదటి శ్లోకం స్టార్ట్ అవుతుంది. అంటే లలితా సహస్రనామం యొక్క మొదటి శ్లోకమే ఏ లెవెల్ వ్యక్తులకి అవసరం అది? పతంజలి యోగ సూత్రాలలో యోగ చిత్తవృత్తి నిరోధ అని చిత్తవృత్తి నిరోధించేసేసిన తర్వాత, సమాధి స్థితిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ అగ్ని ప్రజ్వలింపజేయగలిగితే అప్పుడు అది చితగ్నికుండ సంభూత అవుతుంది. మరి ఇప్పుడు మరేం చేయాలి? ముందు లెట్ ద ఐడియా గో. ముంచట ఏం చేస్తాం మనం? పారాయణ. ఐడియా ముందు వెళ్ళాలి కదా ప్రపంచంలోకి, అది క్రిస్టలైజ్ అవ్వాలంటే. లా ఆఫ్ మాస్ యాక్షన్ అని కెమిస్ట్రీలో ఒక అద్భుతమైనటువంటి రూల్ ఉంది. అంచేత లలితా సహస్రనామ పారాయణ గ్రూప్స్ చాలా ఎక్కువయ్యాయి. విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం చాలా ఎక్కువయ్యాయి. అవంతా క్రిస్టలైజ్ చేసుకుని ఉపయోగించుకునేటటువంటి ప్రణాళిక మంది. అంచేత లలితా సహస్రనామ పారాయణలో కూడా కరగాలి. దానికి ఏం చెప్పాం మనం? దాని కౌంట్ ఏదో వేసాం రోజుకి, అది ఏదో కౌంట్ మీరు చూసుకోండి. ఆ గ్రూప్స్ డెవలప్ అవ్వాలి. నెలకి మేము 3 సార్లు పారాయణ చేస్తాం, పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం. 3 సార్లు పారాయణ చేస్తే చాలా మంచిది కాదు, చెప్పాం కదా మన వే ఆఫ్ లివింగే అత్యధికం అయిపోయింది కనుక. కానీ అదేంటో, శుక్రవారం నాడు మాత్రము మన ఏ వే ఆఫ్ లివింగ్ కూడా కొంతమందికి అడ్డు రావటండే. ఎవరి గురించి చెప్తున్నానండి? టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నా, వన్ డే మ్యాచ్ ఆడుతున్నా, ఇఫ్ ఇట్ ఈజ్ ఎ ఫ్రైడే యు ఆర్ అవుట్. నువ్వు ఏ రూల్ పెట్టుకో, ఏదైనా పెట్టుకో, ఆ రోజు మాత్రం నేను నమాజ్ చేస్తాం. ఆ టైం మనకి న్యాచురల్గా మోర్ బిజీ దాన్ దెమ్. అంతకంటే అంత బిజీగా ఉన్నవాళ్ళు మనం ఏం చేయలేం కనుక. 3 పూట్ల చేయలేకపోతే ఒకేసారి 3 సార్లు చేసుకోండి. నేను చేయగలిగేది ఏమి? ఇంకా లలితా పారాయణ గ్రూప్స్, కానీ గ్రూప్స్గా ఉండాలి. నువ్వు ఏ గ్రూప్కి చెందావో తెలియాలి. ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయటం కాదు. అందువల్ల ఇన్ని కోట్ల లలితా పారాయణ చేసినా, అంత అద్భుతమైనటువంటి శక్తి ఉన్నా కూడా దేనికి ఉపయోగపడలేదు. ఎందుకంటే ఆ లలితా గ్రూప్ దాన్ని దేనికి ఉపయోగించుకోవాలో చెప్పుకోవటం లేదు. చేసేసాం, నేను చాలా గొప్పగా చేసాను. రిజల్ట్ ఉంటుంది. వ్యక్తిగతంగా లలితా పారాయణ చేసిన వాడికి లాభం లేకుండా ఎందుకు ఉంటుంది? కానీ అంతే, నీకు వ్యక్తిగతంగా నేను చెప్పాను కదా, నీకు 40 ఇళ్ళు ఉన్నా నువ్వు ఎక్కడుంటావు? నువ్వు కూర్చున్న కుర్చీలో ఉంటావు, మిగతా స్పేస్ అంతా వేస్తే. అంచేత నువ్వు ఎన్ని కోట్లు లలితా పారాయణ చేసినా నీ శరీరం తట్టుకోగలిగేంత లలితా శక్తి నీకు ఉపయోగపడుతుంది. నీ శరీరం తట్టుకోకపోతే ఎక్కడ ఉంటుంది అంతరిక్షంలో? వేస్ట్ అవుతుంది శక్తి కనుక. కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ప్రకారం ఆ శక్తి వేస్ట్ అవ్వదు. ఉపయోగించుకునే వాళ్ళు ఉపయోగించుకుంటారు. మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం? ఈ శక్తిని ఉపయోగించుకుంటుంది. లలిత చాలా ఇంపార్టెంట్. లలిత పారాయణ చరమే జన్మని తథా శ్రీ విద్యోపాసకో భవేత్. మానవ జన్మ యొక్క పరాకాష్ఠగా లాస్ట్ బర్త్ లో వాడు లలిత ఉపాసకుడు అవుతాడు. అంటే లలిత ఉపాసన చేసేవాడు నేను చాలా గొప్పవాడు అనుకుంటాను. సాధన ఉంటే అదేంటో తెలియదు. చిరగ్నికుండ సంభూత అయ్యాక మిగతా 1000 నామాలు నీ ఆచరణలోకి వచ్చాక అది లాస్ట్ బర్త్ అవుతుంది. మార్చ్ సెప్టెంబర్ పరీక్ష లాస్ట్తో ఫెయిల్ అవుతూ ఉంటే, కానీ ఎవరి పరీక్ష? లాస్ట్ పరీక్ష కరెక్ట్గా రాస్తే పరీక్ష, ఆ క్లాస్ దాటిపోతాం. ఇంకా లలిత గ్రూప్స్ని జాగ్రత్తగా చూసుకోండి. ఈ విధంగా సాధనాత్మకమైనటువంటి గ్రూప్స్ తయారు చేసేటటువంటి దాన్నే గురుదేవులు ఏమని చెప్పారు అంటే, నేను శక్తిని సంగ్రహం చేస్తున్నాను,
ఆ శక్తిని సిద్ధుల కొరకు, స్వర్గము కొరకు, ముక్తి కొరకు కాదు, ప్రపంచ మేలు కొరకు మాత్రమే ఉపయోగిస్తాను. అది ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం. మనం ఆధారంలోనే వెళ్తున్నాం. నెక్స్ట్ యుగ పరివర్తనకు అవసరమైన పనులు. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ అందరు గురువులు ఫెయిల్ అవుతున్నారు ఈ పర్టికులర్ హెడింగ్ లో. సమస్య ఏంటి అంటే అది 8th హెడింగ్ అయింది. 8th ఇంపార్టెన్స్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. అక్కడ ఆయన చెప్పుకున్నది మనం చదివి మనం ఏం చేయగలము దాన్ని కరెక్ట్ చేయడానికి ఆలోచించండి. ఇప్పటి వరకు నేను సుమారుగా 50 లక్షల మంది సుసంస్కారవంతులు, భావ సంపన్నులు మరియు జాగృత ఆత్మల్ని వెతికి స్నేహ సూత్రాన బంధించి వారికి దిశాబోధ చేయగలిగాను. ఇది ఆయన 71లో చెప్పారు. ఇప్పుడు 50 లక్షల కంటే అది చాలా ఎక్కువ అయిపోయి ఉంటుంది, కోట్లు దాటి ఉంటుంది. మనం రౌండ్ ఫిగర్ గా 1 కోటి వేసుకుందాం. వీళ్ళు రోజు 1 మాల గాయత్రి మంత్రం గ్యారంటీగా చేస్తూ ఉండి ఉంటారు. అంటే రోజుకి ఎంత గాయత్రి మంత్రం అవుతుంది? 1 కోటి. 1 కోటి గాయత్రి మంత్రం ఎక్కడ జరుగుతుందో ఆ విధమైనటువంటి శక్తి సంపన్నులను వశిష్ఠుడు అంటాం. 120,000 అండ్ మల్టిపుల్స్ ఆఫ్ ఇట్ దాన్ని విశ్వామిత్ర స్థితి అంటాం. 1 కోటి కంటే ఎక్కువ గాయత్రి మంత్ర జపం చేస్తే దాన్ని విశిష్ట పదవి విశ్వామిత్రుడు వశిష్ఠుడు. విశ్వామిత్రుడు ఏంటి? ప్రపంచానికి మేలు చేద్దాం అనుకునేటటువంటి వాడు. 125,000 గాయత్రి మంత్ర జపం ఉంటే వాడు మేలు చేయగలుగుతాడు. దాన్ని ఒక విశిష్టమైనటువంటి, అంతవరకు ప్రపంచంలో ఉన్నటువంటి ఒక నూతన కార్యక్రమాన్ని చేయడానికి విశిష్టమైన శక్తి కావాలి కనుక 1 కోటి మంత్రాలు దాటాలి. ఇప్పుడు భారతదేశంలో కానీ దేశ విదేశాల్లో కానీ 1 కోటి మంది ఉన్నారు. గాయత్రి పరివారం వాళ్ళు కనుక వాళ్ళు గ్యారంటీగా 1 మాల గాయత్రి చేస్తారు. అంటే ప్రతిరోజు ఒక విశిష్టమైనటువంటి పని చేయడానికి కావాల్సినటువంటి ఆత్మశక్తి అంతరిక్షంలో వెళ్ళిపోతుంది. రోజుకి 1 వశిష్ఠుడు ఉత్పన్న అవుతున్నాడు. ఆధ్యాత్మిక శక్తి సంపన్నత ఉపయోగించుకోగలిగితే. కానీ పరిస్థితి ఏంటి? ఏ పని జరగటం లేదు. ఇంచేత ఈ లాజిక్ అసలు తెలియదు. మంత్రశక్తి నువ్వు వినియోగించాలి. నువ్వు వినియోగిస్తే కదా ఇప్పుడు నీకు యూనివర్సిటీ వాళ్ళు నువ్వు ఎంటెక్ అయ్యావు అని 1 డిగ్రీ ఇస్తారు కదా. ఈ ఎంటెక్ డిగ్రీ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 1 చోట చేరతారు. ఒక కంపెనీలో పనిచేస్తూ ఉంటారు. పనిచేస్తూ ఏ శక్తిని వినియోగిస్తున్నారు వాళ్ళు? ఈ చదువు వాళ్ళకి 1 రోజులో వచ్చిందా? ఎన్నాళ్ళలో వచ్చింది? 24 సంవత్సరాలు గురువుగారు ఎలాగైతే గాయత్రి మంత్రశక్తి తయారు చేసుకున్నాక ప్రపంచానికి ఉపయోగపడేటువంటి పనులు చేసుకున్నారో, మీరు కూడా 20 సంవత్సరాలు కష్టపడి మామూలు కష్టం పడుతున్నారా? మీ తల్లిదండ్రులు మీకు బట్టలు ఇస్తున్నారు. 27 వాడు ఎంటెక్ అయ్యేంత వరకు వాడు ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. జీతం ఎలా కట్టుకోవాలో తెలియాల్సిన అవసరం లేదు. అంతా వదిలేసుకుని తపస్సు ఎలా చేసేవాళ్ళు ఋషులు, మీరు అదే పిచ్చి పని చేస్తున్నారు. ఆ తపస్సు కరెక్ట్ మార్గంలో లేదు. ఎంటెక్ అయ్యారు, అయ్యాక నాలెడ్జ్ ఎక్కడ ఉపయోగపడాలి? కంపెనీకి ఉపయోగపడాలి. నీ అంతటి నువ్వు ఇంట్లో ఉపయోగించగలవా ఆ నాలెడ్జ్? కెన్ యూ డూ? మరి ఎంటెక్ లాంటి ఇలాంటి భౌతిక జగత్తులో ఉన్నటువంటి జ్ఞానాన్నే నువ్వు పర్సనల్ గా ఉపయోగించుకోలేకపోతే గాయత్రి మంత్రశక్తి నువ్వు పర్సనల్ గా ఏమి ఉపయోగించుకుంటావు? పర్సనల్ గా ఉపయోగించుకోలేదు. కానీ ఆ శక్తిని ఈ ఎంటెక్ వాళ్ళందరూ కూడా 1 సమూహంగా ఏర్పడి ఆ కంపెనీకి ధరబోస్తారు. ఆ నాలెడ్జ్ని కంపెనీ ఏదో ఒక సమ్ ప్రోడక్ట్ ఇట్ ఈస్ డెవలపింగ్. అంచేత ఈ ఎంటెక్స్ అందరూ కలిసి వాళ్ళ తపశ్శక్తిని దేనికి ధారబోస్తున్నారు? ఆ కంపెనీ యొక్క ఉత్పాదనకి ధారబోస్తున్నారు. ధారబోస్తే ఏమవుతుంది? మీకు తిండి లభిస్తుంది కదా. అది ఆధ్యాత్మిక జగత్తులో తీసుకురావటమే సైంటిఫిక్ రిలీజియన్. ఇది వరకు ఎవడో ఒకడు తపస్సు చేసేవాడు, వాడి శక్తిని వాడు ఏదో ధారబోసేవాడు, అది నీటిలోకి ఇంకిపోయేది. వాడి తపశ్శక్తి ఎందుకు పనికిరావటండి? బ్లావిస్ కి తపశ్శక్తి సీక్రెట్ డాక్టర్ ఇచ్చింది ఎందుకు పనికిరావటండి? ఎప్పటికీ తెలియదు. నేను గుంటూరులో సీక్రెట్ డాక్టర్ బుక్ కావాలి అని అడిగాను. థియాసఫిస్టమైనటువంటి మేమే చదవలేదు ఆ సీక్రెట్ డాక్టర్ను, నువ్వేం చదువుతోంది? ఎంత నిర్లబ్ధతో వాళ్ళు ఆ మాట అన్నారు అనుకుంటున్నాను. థియోసఫిస్టమైనటువంటి మేమే చదవలేదు.
గొప్ప అది, సిగ్గుపడాల్సిన మాట. చదివితే అర్థం లేదండి. నెక్స్ట్ మాట,
మెడిసిన్లోకి వెళ్ళినప్పుడు మొదటి షాక్ స్టూడెంట్కి ఎప్పుడు వస్తుంది అంటే గ్రేజ్ అనాటమీ చదివినప్పుడు.
ఏ వెరీ వాల్యూమినస్ బుక్ అనాటమీ. గ్రీక్ భాషలో వాడు పేరు పెడతాడు, మనకు అర్థమయ్యే భాష చెప్తే బాగుంటుంది. కుడికన్ను అండేవాడు, డెక్స్ట్రో ఐ అను ఏదో అంటాడు వీడు. డెక్స్ట్రో ఐ అంటే మనకు తెలియదు, డెక్స్ట్రో అంటే గ్రీక్ భాషలో రైట్ అని అర్థం, లీగో అంటే లెఫ్ట్ అని అర్థం. హైపైరెక్సియా అంటాడు డాక్టర్, నీకు ఏ రోగం వచ్చింది అంటే హైపైరెక్సియా అంటుంది, అంటే జ్వరం ఎక్కువగా ఉంది అని అర్థం. భాష అర్థం కాక సగం సత్వం. ఆధ్యాత్మిక జగత్తులు కూడా అదే గొడవ, వాళ్ళ భాషలు మనకి అర్థం కావు, ఏ భాష మాట్లాడుతున్నారో వాళ్ళు చెప్పిన మాటకి అర్థం ఏంటో. అప్పుడు వాడు భయపడిపోయి చదువు మానేసిన వాళ్ళని చాలా మంది తెలుసు నాకు. నేను అది ఖచ్చితంగా పట్టలేను, ఆయనాట నేను దాన్ని దీన్ని, కానీ అది పట్టుకోగలిగితే ఆ భాష అర్థం చేసేసుకుంటే చాలా తేలిగ్గా మనకు అర్థం అవుతుంది. అంటే సీక్రెట్ డాక్టర్ని అర్థం కావటం లేదు అంటే అర్థం ఏంటి అంటే ఒక ఆస్త దాని మీద మనస్సు పెట్టి మీరు చదివితే, గ్రేజ్ అనాటమీ చదవటానికి డాక్టర్లు పడే కష్టంలో వెయ్యో వంతు కష్టం పడితే సీక్రెట్ డాక్టర్ని అర్థమైపోతుంది. కానీ మాకు అర్థం కావటం లేదు. అరవిందో దగ్గరికి వెళ్తే సావిత్రి అర్థం కావటం లేదు. మీతో పాటు నేను కష్టపడటానికి రెడీగా అంటున్నారే తప్ప, నేను గాయత్రి మహావిజ్ఞాన్ క్లాసులు పెట్టిన తర్వాత క్యాసెట్స్ ఉన్నాయి గాయత్రి మహావిజ్ఞాన్ అని చెప్పింది. గో టు ద స్కూల్స్ అండ్ కాలేజెస్, యు జస్ట్ అనౌన్స్, ప్రిన్సిపల్ పర్మిషన్ తీసుకుని అనౌన్స్ తీసుకుని కాలేజీకి ఒక గంట ముందు ఆ క్యాసెట్స్ పెట్టి మీరు వాళ్ళు వినేవాళ్ళు వింటారు, ఎవరు రాకపోతే నువ్వు కూర్చొని విను అని చెప్పారు. చేయలేకపోయారు, మంది వస్తే తప్ప చేయలేరు వాళ్ళు, మంది రారు. ఎందుకు వస్తారు మంది రీసెర్చ్ దానికి? డూ యూ థింక్ దట్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ విల్ కమ్ ఫర్ రీసెర్చ్? మీ లెవెల్ మిమ్మల్ని కించపరుచుకుంటున్నారు. నేను మంది రావటం లేదు, మంది ఎందుకు వస్తారు దీనికి? మంది వచ్చారంటే నువ్వు చదువుకో, నువ్వు ఆటో క్లాస్లో ఉన్నావు అని అర్థం. ఆటో క్లాస్ లాజిక్ అర్థమవుతుందా? అంచేత ఎనీ ఆర్గనైజేషన్లో ఆ మూల పురుషుడు చెప్పినటువంటి విషయాన్ని తప్ప మిగతావన్నీ ఆచరిస్తున్నారు, అది బ్రేక్ చేయాలి మనం. అది గురుసత్వాన్ని పెట్టేది ఆ ఫోటో వెనక తిప్పాము. ఇక్కడ జరిగేటటువంటి గందరగోళం అది. నోబడీ రీడ్స్ ద సీక్రెట్ డాక్యుమెంట్. తమాషా ఏంటి, మీరు చదివితే మీకేం తెలుస్తుందంటే పతంజలి యోగ సూత్రాన్ని దాటి ఎవరు ఏమీ చెప్పలేదు, అది అర్థమవుతుంది. ఇట్ ఇస్ ఆల్ పార్ట్ ఆఫ్ పతంజలి యోగ సూత్రాలు. అంచేత ఇంకో గ్రూప్ నేను లలితా సహస్రనామం భిన్నంగా ఇంకోటి ఏం పెట్టుకోమని చెప్పాను. నాలుగు పాదాలు ఉన్నాయి దేంట్లో, పతంజలి యోగ సూత్రంలో. దాన్ని రోజు చదువుతూ ఉండండి, రెండు రోజులు చదివి మానేస్తారు. కానీ వాళ్ళెవరూ కూడా మేము భోంచేయి వస్తా రోజు అని అడగరు, భోజనం మానరు, తిండి మానరు, డాక్టర్ చెప్పినా మానరు. ఎంత అన్ఫార్చునేట్ సిస్టమ్ రెయిన్ అవుతుందో స్పిరిచువలిజంలో అర్థం చేసుకోండి. యుగ పరివర్తనకు అవసరమైన పనుల గురించి మాట్లాడుతున్నా నేను. ద సీక్రెట్ డాక్టర్ మస్ట్ కమ్అవుట్. అంచేత మేము థియోసఫిస్టం కాదండి. ఇక్కడ ఉన్నటువంటి గురు పరంపరలో అటు మూడు ఇటు మూడు ఆరు, మధ్యన కిందన ఒకడు, మధ్యలో కృష్ణుడు లలిత. కృష్ణుడు లలిత ఒకటే అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇంచేత ప్రతిదానికి పురుష శక్తితో పాటు స్త్రీ శక్తి, అంటే యింగ్ యాంగ్, పాజిటివ్ నెగటివ్ గ్రూప్స్ అది. ఇవన్నీ బయటికి తీయాల్సిందే అష్టాంగము కనుక. నేను ఇది చెయ్యను అన్నాం అనుకో, ఆ యాంగిల్లో మనము సంస్థని నిర్వీర్యం చేసినట్టే. వీళ్ళని కలపాల్సిన అవసరం ఎప్పుడు వచ్చింది? ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫీల్డ్స్ తయారు చేశారు. ఇప్పుడు మనం చేయవలసిన ఒక సింపుల్ అటెంప్ట్ ఏంటి అంటే ఈ గ్రూప్స్ లో క్రోడీకరించి మనం ఈ పని కలిసి చేద్దాం. కలవలేదు, కలవలేదు కనుకే మనకి బాధ్యత. కలిసిపోతే ఇంకా నువ్వు చేసేది ఏంటి? నేను చెప్పానండి వాళ్ళు వింటారు లేదండి, వినేటట్టు చేసుకోవాలి, పది మానుకోవాలా? దానికి ఆ గ్రూప్ చేశాక ఒక చోట నేను క్లాసులు పెట్టాను, నేను ఈ గురువుల క్లాసులని. చాలా తీవ్రంగా స్పందించి వచ్చేసారు. దాని తర్వాత పుస్తకం అమలు తీలే. మీ పిల్లలు మాత్రం పుస్తకాలు చదవకపోతే వాళ్ళని తిడతారు, మీరు కొడతారు, మిమ్మల్ని నేనేం చేయాలో మీరు చెప్పుకుని ఆ శిక్ష మీరే విధించేసుకోండి. అంతకంటే నేను చేయగలిగేది ఏం లేదు. ఇచ్చంటే ఆ తీవ్రత లేదు, జాగృతాత్మలు కాదు మీరు. మీకు ఆ వేడి పుట్టడం లేదు, ఆ మంట మండటం లేదు. అది అంతేత సీక్రెట్ డాక్టర్ క్లాసెస్ థియోసాఫికల్ సొసైటీ వాళ్ళని అడిగి నేను నవంబర్ 14 అదే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద డేట్ కన్ఫర్మ్ చేస్తుంది. ద వాయిస్ ఆఫ్ సైలెన్స్ అని ఓ బుక్ ఉంది థియోసాఫికల్ సొసైటీలో. ద వాయిస్ ఆఫ్ సైలెన్స్ అంటే పతంజలి యోగ సూత్రాల్లో ప్రత్యాహారం తర్వాత చేయవలసినటువంటి సాధన. ప్రత్యాహారం తర్వాత మనం ఏం చేస్తాం? ధారణ ముందు, ధారణ ధ్యాన సమాధి, అది ఆ క్లాసెస్. సీక్రెట్ డాక్టర్ వాళ్ళు చెప్పినవి అవి. కానీ పతంజలి యోగ సూత్రాలకి దానికి లింక్ లేక చాలా దూరంగా ఉండిపోయింది. వాళ్ళు ఇంగ్లీష్లో ఎందుకు రాశారు అంటే ఇట్ వాజ్ మెంట్ ఫర్ ఇంగ్లీష్ పీపుల్. కానీ మనకే తెలియదు అది పతంజలి యోగ సూత్రాలకి వాయిస్ ఆఫ్ సైలెన్స్కి ఉన్నటువంటిది. మౌనం, మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం. మౌన వ్యాఖ్య, వ్యాఖ్య అంటే కమెంటరీ, కమెంటరీ పేజెస్ పేజెస్ ఉంటుంది. ఓన్లీ ఇన్ సైలెన్స్ యూ కెన్ లెర్న్ ద కమెంటరీ ఆఫ్ పతంజలి యోగ సూత్రాలు ఆఫ్టర్ ప్రత్యాహార. ప్రత్యాహార తర్వాత మాటలతో కుదరదు అది. బట్ దెర్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ బీయింగ్ టోల్డ్. అంటే యుగ పరివర్తనకు అవసరమైనటువంటి పనులు ఇవన్నీ కూడా మంత్రజప శక్తి మీరు ఎక్కడ పెట్టాలి? మంత్రజప శక్తిలో పారాయణ కూడా మంత్రజపమే. పతంజలి యోగ సూత్రాలు మీరు ఆచరించలేకపోయినా, మీరు కేవలం పారాయణ చేసుకున్నా కూడా, కెమిస్ట్రీలో లా ఆఫ్ మాస్ యాక్షన్ అని నేను చెప్తూ ఇది పాయింట్ చెప్తున్నాను. కెమిస్ట్రీ ఆఫ్ మాస్ యాక్షన్ ఏం చెప్తుందంటే ఒక రియాక్షన్ ఇలా జరుగుతూ ఉంటే రియాక్షన్ ఈ దిశలో వెళ్తుంది. మీరు కనుక ఈ ప్రోడక్ట్ని ఇంక్రీజ్ చేస్తే రియాక్షన్ రివర్స్ గేర్లో పడుతుంది. లా ఆఫ్ మ్యాస్ యాక్షన్ అంటే అది. అంచేత ఇప్పుడు మనుషులందరూ ఒక డైరెక్షన్లో వెళ్తున్నారు, మెటీరియలిజం యొక్క డైరెక్షన్లో వెళ్తున్నారు, ఇటు కదా వెళ్తున్నారు. ఈ ప్రోడక్షన్ కనుక మీరు ఎక్కువ చేయగలిగితే ఏమవుతుంది? రియాక్షన్ రివర్స్ గేర్లో పడుతుంది. అందుకు పారాయణ ఉపయోగపడుతుంది. మీరు పారాయణ చేస్తున్న కొద్దీ ఏమవుతుందంటే ఈ ప్రోడక్ట్ ఎక్కువ అవుతుంది అంతరిక్షంలో. ఈ ప్రోడక్ట్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో దీని మాస్ ఎక్కువ అయిపోయేసరికి రియాక్షన్ స్టార్ట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, ఇది క్రిస్టలైజ్ అవటం మొదలు పెడతాయి. అందుకని పారాయణ చాలా ఇంపార్టెంట్. పారాయణ చేయటం తప్పు కాదు, కానీ ఇంకా ఇప్పుడు పారాయణను మాత్రమే చేస్తూ కూర్చోవటం తప్పు. చాలా ఉంది మంత్రశక్తి జపశక్తి, కానీ కలవలైనటువంటి దద్దమ్మల వల్ల, లక్ష్యహీనులైనటువంటి దద్దమ్మల వల్ల ఏ గురువు యొక్క ప్రణాళిక కూడా ఎదగటం లేదు. ఇంపాసిబుల్. ఎలా ఎదుగుతుంది? గ్రూప్ లేని ఎలా ఎదుగుతుంది? ఏ గురువు ఏం చేయలేదు, కానీ ఇన్ని గ్రూపులు తయారయ్యాయి. మనం ఎన్నుకున్నటువంటి గ్రూపులు, ఇంకా చాలా గ్రూపులు ఉన్నాయి ప్రపంచంలో, కానీ ఏ గ్రూపు ఎందుకు ఉపయోగపడతాను? ఇంచేతంటే గ్రూప్స్ మధ్య అవగాహన లేదు. అర్థమైందా? అంచేత ఆ గ్రూప్స్ని మీరు ఉపయోగించుకోవటం నేర్చుకోండి. అది యుగ పరివర్తనకు అవసరమైన పనులలో ఏం కావాలో చెప్తున్నాడు అక్కడ. దీనికి ఆత్మబలము సాహసము కావాలి. ఇవి కావాలంటే బోర్డు లెటర్స్ ఉన్న చూడండి, ఇవి కావాలంటే వ్యక్తిగతమైన లోభమోహాలు ఉండరాదు. కుటుంబంలోని వారి వ్యతిరేకత, స్నేహితులు, పరిస్థితులు చేసే ఎగతాళిని ఉపేక్షించి యుగ పరివర్తనకు అవసరమైన పనులు పూర్తి చేయాలి. ఇది చేయలేనంత వరకు మీరు జాగృత ఆత్మలు కాదు. ట్రై, బట్ ట్రైనింగ్, గోన్ ట్రైనింగ్. ఎప్పుడు నిద్రలేస్తారు లేవగా అలారం బెల్ మోగగా మోగగా పోగగా పూర్తిగా అలారంని స్టాప్ చేస్తారనుకోండి, అసలు లేవలేరు ఈ లైఫ్లో. కానీ ఆ స్థితి రావాల్సిందే మీకు. కుటుంబంలోని వారి వ్యతిరేకత, స్నేహితులు, పరిస్థితులు చేసే ఎగతాళిని ఉపేక్షించి యుగ పరివర్తనకు అవసరమైన పనులు పూర్తి చేయాలి. కానీ ఇందులో నేను చెప్పినటువంటి యాక్టివిటీస్లో మీరేం కష్టపడక్కర్లేదు. గ్రూప్ తయారు చేయమని చెప్పాను కదా, మంత్రజపం చేస్తే వాళ్ళు పూర్ణాహుతి చేసుకుంటూ ఉండండి. నెక్స్ట్, మహామానవులుగా మారే శిక్ష. ఇది కేవలము ఈ 150 సంవత్సరాలే పనిచేస్తుంది. గత 150 సంవత్సరాల నుంచి ఈ చిట్కా పనిచేస్తుంది. ఇంకొక 150 సంవత్సరాల వరకు ఈ చిట్కా పనిచేస్తుంది. దాని తర్వాత ఈ చిట్కా పనిచేయదు.
ఇంకంటే యుగ సంధికి సంబంధించినటువంటి స్పెషల్ శిక్ష అది. అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకుని ఈనాడు ఎందుకు కొరగాని వారు త్వరలో మహామానవులుగా మారి తీరుతారు, నాకేమీ చేత కాదు, నేను ఎందుకు పనికిరాను అనేటటువంటి వాడు కూడా ఈ శిక్షని వాడితే వాళ్ళు ఏమవుతారు, త్వరలోనే మహామానవులుగా మారుతారు. నా అనుభవం ఏంటి అంటే, మీరు సీరియస్ గా 5 ఇయర్స్ ఈ యాంగిల్లో సీరియస్ గా కష్టపడితే, అంటే ప్రతిరోజు మీకు మార్పు కనిపించాలి, కష్టపడితే 5 ఏళ్ళు చాలు. పతంజలి యోగ సూత్రాలు అయితే 5 ఏళ్ళు కూడా అక్కర్లేదు. తీవ్ర సంవేగాన ఆసన్న, నీకు తీవ్రమైనటువంటి సంవేగం ఉంటే ఈ క్షణంలోనే నువ్వు మహామానవుడిగా మారిపోతావు. ఇది నేను చదువుతాను, నేను చూసేయండి మీరు. 9వ పేజీ నెంబర్ 24. వాసన తృష్ణల బురద నుండి బయటపడి నా పరిజనులందరూ ఈశ్వరీయ ప్రణాళికను పూర్తి చేయుటకు ముందుకు సాగవలేను అని చెప్ప, మొదటిది మీరు అండర్లైన్ చేసుకోవాలి ఏంటంటే, ఈశ్వరీయ ప్రణాళిక అండర్లైన్ చేసుకోండి. అది మీకు తెలియాలి, మీరు ఏం చేస్తున్నారో అది ఈశ్వరీయ ప్రణాళిక కాదు. మీకు అర్థం అవ్వాలి. అది కంపెనీకి వెళ్ళిన తర్వాత మీరు ఎంటెక్లో ఏం చదివారో దాని ప్రకారం చేయటం మొదలెడితే కంపెనీ మూతపడుతుంది. మీరు ఈ సీక్రెట్ డాక్టర్లు, ఈ మంత్ర జపాలు ఇవంతా చేసిన తర్వాత ఈ శక్తి దేనికి ఉపయోగించాలి, ఈశ్వరీయ ప్రణాళికకు ఉపయోగించుకోవాలి. నేను ప్రేమించే వారిని నేను జీవితంలో శాంతిని విశ్రాంతిని ఎరుగను అని చేత, మొట్టమొదట మీరు దేనికి ప్రిపేర్ అయిపోవాలి అంటే, నేను పీస్ఫుల్ గా బతుకుతాను, విశ్రాంతిగా బతుకుతాను అంటే కుదరదు. అది నేను డిసైడ్ చేస్తున్నా అంటే, గత 22 ఏళ్ల బట్టి నేను పీస్ఫుల్ గా అయింది నేను. కానీ కార్డియాలజిస్ట్ చేతిలో పడ్డాక వాడు నా హృదయాన్ని మేల్కొల్పాడు. అంతవరకు మాత్రం నేను ఆ డాక్టర్లకి చాలా కృతజ్ఞతని. ఇంకా సరేలే ఆగిపోయే ఉండే కదా, మంచం మీద ఆగిపోవటం ఎందుకు అని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను కూర్చుని మాత్రం నేను నిరంతరము రోజుకి 5-6 గంటలు ఏదో ఒక సమూహానికి నేను చెప్తూనే ఉన్నాను. ఇది నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ వరకు గ్యారంటీగా కొనసాగుతుంది, 2006 వరకు. అంతేత నేను జీవితంలో శాంతిని విశ్రాంతిని ఎరగను. ఓకే, నేను ఆ మాట చెప్పాలి అంటే ఆయన అయితే ఆ లెవెల్ వేరు, శ్రీరామ శర్మ ఆచార్య లెవెల్. అంతేత నాకు మాత్రం నేను ఒక్కడిని చేసుకోలేను కనుక నాకు విశ్రాంతి లేకుండా చేయగలిగేటువంటి బాధ్యత ఎవరిది, మీదే చూసుకోండి. అర్థమైనా ఏం చెప్పాను, నేను ప్రేమించిన వారిని సహజంగా వదలను. ఇది మాత్రం చాలా అబద్ధం. ఇది వాళ్ళు వదలరు, సహజంగా వదలను అంటే మనం ఏదో అసహజంగా ఉంటే వాళ్ళు వదిలేస్తారేమో అనుకోండి. మనం ఓ తప్పు చేసేసాం, గురువుల దగ్గరికి వెళ్ళాం, ఇంకా ఇది జస్ట్ కాంట్ కమ్అవుట్. భూమి యొక్క ఆకర్షణ శక్తిలో పడ్డాక చచ్చినట్టు నువ్వేం చేయాలి, భూమి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉన్న చోటే ఉంటావా, లేకపోతే తెలివితేటలు చుట్టుకుని భూమి మీద దిగిపోతావా? భూమి మీద దిగిపోయామనుకో ఈ ప్రదక్షిణ చేసేటటువంటి సల్లత ఉండదు. లేదు, తిరుగుతూ ఉండు ఆ జన్మాంతం యుగాంతం ప్రదక్షిణ చేస్తే, ఎక్కడున్నవాడో అక్కడే ఉంటావు ప్రదక్షిణ చేస్తే. అంతేత ఆ మాటను మనం కరెక్ట్ చేసుకుందాం. నేను ప్రేమించే వారిని సహజంగా వదలను కాదు, మీరు బయటపడలేరు, ఆయన వదిలేదేం కాదు అక్కడ. అది వారిని ఒక అదృశ్య శక్తి ముందుకు నడిపిస్తున్నది అనే భావన నిరంతరము కలుగుతుంది. ఈ ఫీలింగ్ మీకు వస్తూ ఉంటుంది. ఇప్పటికే చాలా మందికి ఆ ఫీలింగ్ వచ్చి ఉంటుంది. వర్క్ చేస్తే సమ్హౌ యు ఆర్ ఏబుల్ టు డూ మోర్ వర్క్, చేయలేము అనుకునేటటువంటి పనులు జరిగిపోతూ ఉంటుంది. ధన సంపదల గురించి, కుటుంబం గురించి ఆలోచనలు మన పరిజనులు, అలా మాట నేను చదవను, మీరు చదివేసుకోండి ఏంటో. ఆలోచనలు వదిలేయమన్నారు, బాధ్యతలను వదిలేయమన్నారు. కాస్త గురువుల మాటలు చాలా హ్యాపీగా ఉంటాయి. ఆలోచనలు వదలమన్నారు, వాళ్ళు ఏమవుతారో, వాడి ఫ్యూచర్ ఏమవుతుందో, అది నీకొద్దు. నీ చేయవలసిన బాధ్యత చేసి వదిలేసే. యుగసంధి బాధ్యతలు చేపట్టాలి. దేని కొరకు నేను ఈనాడు ఈ వీడ్కోలు సమావేశానికి బలవంతంగా రప్పించాను, ఇది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇలాంటి క్లాసెస్కి మీ అంతటి మీరు రాలేదు, మీకు అపోహ పోవాలి. బలవంతంగా రప్పించబడ్డారు, మీకు అలాంటి సిచ్యువేషన్ కలగజేసి దానికి తగిన వాతావరణం రావాలి అనుకునేటటువంటి వాళ్ళు చాలామంది రాలేదు. వీఆర్ స్టిల్ స్టూడెంట్స్ ఇన్ ద యూనివర్సిటీ, డే టు డే లైఫ్ లోకి వచ్చి గురువుల కంపెనీకి ఉపయోగపడాలి మనం. నీ నాలెడ్జ్, నీ సాధన గురువుల యొక్క ఫ్యాక్టరీస్కి ఉపయోగపడితే, ఇప్పుడు మీ ఎంటెక్ నాలెడ్జ్ ఆ ఫ్యాక్టరీ వాడికి ఉపయోగపడుతుంది, కానీ ఆ ఫ్యాక్టరీ వాడు వాడి కోసమే తయారు చేసుకోవటం లేదు, మానవ జాతికి అవసరమైంది తయారు చేస్తున్నాడు వాడు. వాడికి ఉపయోగపడే తయారు చేసుకుంటే ఎవడు వాడికి వర్క్ చేయడు. కానీ ఈ మ్యూచువల్ దాంట్లో పరస్పరం సహకారంతో గురు శిష్యుల సంబంధ బాంధవ్యంతో ఏం జరుగుతుంది అంటే మానవాళికి ఒక విశిష్టమైనటువంటి ప్రోడక్ట్స్ అందుతున్నాయి. గురువులు ఇచ్చేటటువంటి ఈ ప్రోడక్ట్స్ అని గుర్తుంచుకోండి. ఈ ప్రోడక్ట్స్ ని మనం మార్కెట్ చేయాలి. మొట్టమొదటి ప్రోడక్ట్ సీక్రెట్ డాక్టరీ. ఈ ప్రోడక్ట్ మానవాళికి అందలే, ఫ్యాక్టరీ అయితే పెట్టాం కానీ ఫ్యాక్టరీ స్టార్ట్ అయిపో కానీ క్లోజ్ అయిపోయింది. సొసైటీ తర్వాత ఇటువైపు ఏముంది, లారీ మాఫియా పరమహంస యోగానంద శ్వాస. ఇవల్యూషన్ మీకు అర్థమయ్యాక, ఇవల్యూషన్ లో నీ ప్లేస్ అర్థమయ్యాక, నువ్వు ఆ ప్లేస్కి ఎలా వెళ్ళాలి అనేటటువంటిది శ్వాస నేర్పుతుంది మీకు. మరి ప్రాణాయామాలు మీరు చేసేది ఎందుకు అంటే, ఆ ప్రాణాయామ విద్యను ఇవల్యూషన్ లో మీ రోల్ పెంచుకోవటానికి చేయాలి. ప్రాణాయామం చేస్తూ కూర్చుంటాం అంతే, అది ఇవల్యూషన్కి ఎలా ఉపయోగపడుతుందో. ఒక ప్రాణాయామం మీరు కరెక్ట్గా చేస్తే, ఒక్క ప్రాణాయామం 1 ఇయర్ ఇవల్యూషన్ ఆఫ్ ద బాడీ అండ్ మైండ్ జరిగిపోతుంది. ఏం ఎదుగుతుంది? బాడీ ఇంకా ఎదగదు. ఇవల్యూషన్ ఆఫ్ ద బాడీ ఇస్ పర్ఫెక్ట్. ఖచ్చితమైనటువంటి హ్యూమన్ బాడీ 1,80,00,000 సంవత్సరాల కిందట ఏర్పడిపోయింది. అప్పుడున్న హ్యూమన్ బాడీ ఇప్పుడు ఉంది, ఇంకా రాబోయేటటువంటి కాలాల్లో కూడా హ్యూమన్ బాడీలో ఏ మార్పు రాదు. ఇట్ హ్యాస్ రీచ్ ఇట్స్ పర్ఫెక్షన్. ఇంకా దేంట్లో పెర్ఫెక్షన్ రావాలి? మిగతా 4 శరీరాల్లో. ఈథరిక్ బాడీలో రావాలి, ఈథరిక్ బాడీ తర్వాత యాస్ట్రల్ బాడీలో రావాలి, యాస్ట్రల్ బాడీలో తర్వాత మెంటల్ బాడీలో రావాలి. మెంటల్ బాడీలో పెర్ఫెక్షన్ పతంజలి యోగ సూత్రాలు. పతంజలి యోగ సూత్రాలు అసలు దేవుడు దెయ్యం గురించి మాట్లాడవు. ఇట్ పర్ఫెక్ట్స్ యువర్ మెంటల్ బాడీ. మెంటల్ బాడీ తర్వాత ఇంట్యూషనల్ బాడీ. ఇంట్యూషన్ ఏంటంటే బుద్ధి. తెలుగులో చెప్పుకోవాలంటే వీటిని స్థూల శరీరం పర్ఫెక్ట్ అయిపోయింది, ఇంకా స్థూల శరీరంలో మార్పులేని రావు. నెక్స్ట్ స్టేజ్ ఏంటి? అన్నమయ కోసం ఈథరిక్ బాడీ. దాని తర్వాత కోరికల కామమయ శరీరం. దాని తర్వాత మనోమయ శరీరం. దాని తర్వాత విజ్ఞానమయ శరీరం. దాని తర్వాత ఆనందమయ శరీరం. అది కూడా ఒక శరీరమే. అది కూడా దాటాలి మీరు. ఆ యాంగిల్లో మనం డెవలప్ చేయవలసినటువంటి ఆ సాధనను ఎక్కడ ఆపుతున్నాం? అసలు మీరు జపం చేస్తే మీ మనస్సు ఎలా మారుతుందో తెలియదు, మీ కోరికలు ఎలా మారుతున్నాయో తెలియదు, మీ విజ్ఞానమయ కోశంలో ఏమవుతుందో తెలియదు, మీ ఆనందమయ కోశంలో ఏమవుతుందో తెలియదు. ఇంకా అదేమవుతుంది? ఇన్నాళ్ళు బట్టి నేను జపం చేస్తున్నాను, నాకేమొచ్చింది అనేటటువంటి ఒక క్వశ్చన్ మార్క్ మిగులుతున్నాను. దానికి శ్వాసను ఎలా ఉపయోగించుకుంటాం? ఆ శ్వాసను ఉపయోగించుకున్నటువంటి వ్యక్తులు భారతదేశానికి ఎలా ఉపయోగపడతారు? అరవిందో చెప్పింది, సావిత్రి మీరు చదివితే చాలా మంది కొంచెం థియాసఫీ చదివిన వాళ్ళు ఏమన్నారు అంటే, నాతో మేం చెప్పింది చెప్పాడు కదా, నువ్వు చెప్పింది చెప్పాడు, తేడా ఏంటి అంటే థియాసఫిస్ట్ ఆ థియరీ చెప్తే భారతదేశానికి ఎలా ఉపయోగించుకోవాలనేటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇచ్చాడు అరవిందో. తేడా లేదు. ఇంజనీరింగ్ కాలేజీలో చదివిందే అందరూ చదువుతారు, ఎంటెక్లో అందరు విద్యార్థులు అదే చదువుతారు, కానీ వాళ్ళు ఏ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారో దానికి తగినట్టు ఆ నాలెడ్జ్ని ఉపయోగించుకుంటారు. అర్థమైందా? సీక్రెట్ డాక్టరీ, ఇవల్యూషన్లో ముందుకు వెళ్ళటం, ఆ ముందుకు వెళ్ళిన దాన్ని భారతదేశానికి ఎందుకు ఉపయోగించుకోవాలి, అదొక పెద్ద విచిత్రమైనటువంటి మానసిక అధోగతిలో ఉన్నాం మనం. దేశప్రేమ లేదు. దేశప్రేమ లేనటువంటి వాడు అసలు స్పిరిచువలిస్ట్ అవ్వలేడు. మట్టిని మట్టిగా చూస్తే అట్ట. భారతదేశపు యొక్క ఆత్మ, భారతదేశం యొక్క జగద్గురు తత్వం ఇది చెప్పాక దాని కిందనేముంది, సిద్ధి సాయి సత్య సాయి. అది ఒక అద్భుతమైనటువంటి గ్రూప్ ఏంటంటే, ఈ పై మూడింటికి కూడా బేసిస్ అదే. ఈ పై మూడు ఎందుకున్నాయంటే సిద్ధి సాయి సత్య సాయి తత్వం ఉంది కనుక. దాని తర్వాత అటువైపు మధ్యంద్రాన్ని వదిలేసి అటువైపు చూడండి, రామకృష్ణ పరమహంస అన్నది ప్రాకృతిక శక్తులను ఎలా ఉపయోగించుకోవాలి. గురువు గారిది జాగృతమైనటువంటి భారతదేశము ప్రపంచానికి ఏం చేయాలి. ఇందులో మీరేం వదిలేస్తారు? దేన్ని వదిలేదు. కానీ ఇప్పుడున్న ఆధ్యాత్మికత ఎలా ఉంది? మేము ఏదో జపం చేసేస్తున్నాం, ప్రాణాయామం చేసేస్తున్నాం, ఆసనాలు వేసేస్తున్నాం, అయిపోయింది. ఇంచేత మహామానవులుగా మారే చిట్కా ఏంటి అంటే, ఇప్పుడున్నటువంటి దేశకాల పరిస్థితుల్లో ఈ కార్యక్రమాలకి మీరు మీరున్న చోటు నుంచి స్టార్ట్ చేయొచ్చు ముందు, కానీ గ్రూప్గా. ముందు వ్యక్తిగతంగా చేసుకుంటున్నారు ఇన్నాళ్ళు, ఇంక ఇప్పుడు ఎలా చేయాలి, మీరు గ్రూప్గా చేయండి. నెక్స్ట్, ఒకే చోట శక్తి సముపార్జన. అది ఇప్పుడు మనం దీనికి ఆ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఒకే చోట శక్తి సముపార్జన అంటే రకరకాలైనటువంటి వాళ్ళు రకరకాలైనటువంటి యాక్టివిటీస్ చేస్తున్నారు. ఈ గ్రూప్స్ అన్నిటినీ కూడా ఒక తాటి మీదకి తీసుకురావాలి మనం. థియోసఫిస్ట్ అనేటటువంటి వాళ్ళు ఏం చెప్తారు, పరిణామక్రమాన్ని చెప్తారు, ఇన్వల్యూషన్ అండ్ ఇవల్యూషన్ చెప్తారు. వీళ్ళు ఏం చెప్తారు, ఇది ఇన్వల్యూషన్ ఇవల్యూషన్లో నువ్వెక్కడున్నావు అది తెలియదు చాలామందికి. అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ రావాలంటారు, ఈక్వల్ ఆపర్చునిటీస్ రావు. ఇన్వల్యూషన్ ఇవల్యూషన్లో నువ్వు ఎక్కడున్నావు అది చెప్తారు. వీళ్ళేం చెప్తారు, భారతదేశం ఏం చేయాలో చెప్తారు. భారతదేశము శిరస్సు లాంటిది ప్రపంచానికి. దాని తర్వాత అరవిందో, దాని తర్వాత సాయి. ఫిజిక్స్ చెప్పేవాడు ఫిజిక్సే చెప్తాడు, కెమిస్ట్రీ చెప్పేవాడు కెమిస్ట్రీ చెప్తాడు, మ్యాథమెటిక్స్ చదివేవాడు మ్యాథమెటిక్స్ చెప్తాడు, ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ చదివిన వాడు ఇంజనీర్ అవుతాడు. ఇందులో ఏది వదలం ఆ యూనివర్సిటీ ఎడ్యుకేషన్లో. అది పూర్వకాలంలో తక్షశిల నలాందాలు జరిగేది. పూర్వకాలంలో ఆ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండేది అని చెప్పారు. ఇవాళ చెప్పింది ఇస్ ఆల్మోస్ట్ ద ప్లాన్ ఆఫ్ ది యూనివర్స్. ప్రపంచ ప్రణాళికలో గురువుల ప్రణాళిక అంతా చెప్పుకొచ్చాను నేను, ఇండైరెక్ట్ గాను డైరెక్ట్ గాను. అందులో మొదటిది ఏంటి అంటే జాగృతాత్మల బాధ్యత. జాగృతాత్మలు మీకు ఎక్కడ దొరుకుతారు, ఇక్కడ దొరుకుతారు. దారిలో పోయేవాడిని నువ్వు జాగృతం చేయలేవు, వాడు జోలికి వెళ్ళబాకండి మీరు, వాడిని మీరు డిస్టర్బ్ చేసిన వాళ్ళు అవుతారు. అందుకే చాలా స్పష్టంగా కృష్ణుడు చెప్తాడు, ఆల్టర్నేటివ్ నువ్వు చెప్పలేనటువంటి వాడిని వాడు వెళ్తూ ఉన్నటువంటి మార్గం నుంచి కన్ఫ్యూజ్ చేయబాక. ఇది కాదు అని చెప్పి ఏం చేయాలో నువ్వు చెప్పలేదనుకో, మానవీయ బద్ధకం ఏం చేస్తుందో తెలిసినా ముందు వాడు అది వదిలేస్తాడు. నేను చెప్పాను కనుక, నేనంటే నేను కాదు, ఎవరు చెప్పినా వదలటానికి రెడీ ముందు బాధ్యత నుంచి తప్పించుకోవడానికి. తర్వాత ఏం చేయాలి, సాయితత్వం పోయే. ఇప్పుడు సాయితత్వం ఏంటి అంటే అడుగు తింటాయిందంటే నా కోరికలు తీరుతున్నాయి కనుక చేస్తాను, కానీ ఆ కోరికలు సాయి పారాయణ చేయటం వల్ల తీరుతున్నాయంటే మాత్రం చేయదు. అది చేసుకోరా నాయన, దాంతో అవుతుందంటే మాత్రం చేయడు. సాయికి దండం పెడితే చేసేయాలి ఆయన. అంటే ఎంత నీచమైనటువంటి మానసిక స్థితి, అడుక్కునేవాడు మానసిక స్థితి అది అంతే. అది నీచమని కూడా నేను అన్నాను, బెగ్గర్ నెవర్ కేర్. అది ఇచ్చేటటువంటి వాడు ఎంత కష్టపడి దాన్ని సంపాదించుకున్నాడు అనేది కేర్ చేయడు. ఇచ్చేస్తే ఇచ్చే, నువ్వు ఏది ఇచ్చేసినా తీసేస్తుంది. మరి ఆ మానసిక స్థితి నుంచి మనం బయటపడాలి. అది సాయి పారాయణ దానికి చేయించేటటువంటి కార్యక్రమాలలో ఇంకా ఇంకా మనం ఏం చేయగలగాలి అనేది ఆలోచిస్తూ దయచేసి అందరూ అన్ని పనులు చేయకండి. యు డీవియేట్, డిఫరెన్షియేట్ యువర్ సెల్ఫ్. నేను ఈ పని చేస్తాను, ఆ పని చేస్తాను అన్నటువంటి వాడు దయచేసి క్లాసెస్ వినండి, కానీ జస్ట్ టు నో వాట్ ఈజ్ హ్యాపెనింగ్. ఇంకా ఇందులో చెప్పినవి ఏం చేయకండి. మీరు మీరు ఒక ఆర్గనైజేషన్లో ఆల్రెడీ యాక్టివ్గా ఉంటే ఈ యాంగిల్లో ఆర్గనైజేషన్ ని డెవలప్ చేయండి, యాజ్ ఎ పార్ట్ ఆఫ్ అదర్ ఆర్గనైజేషన్స్ డెవలప్ చేయండి. దాన్ని నా కోరిక అది, అర్థమైంది కదా, అది మొదటిది. కానీ మంత్ర జపము చాలా పెరగాలి. గోమహాలక్ష్మి, శ్రీ మహాలక్ష్మి, గాయత్రి మంత్ర జప సమూహాలు పెరగాలి. ఒకదానికి 220 పీపుల్ ఉండాలి, ఇంకో దానికి 180 పీపుల్ ఉండాలి, ఇంకో దానికి 160 ఉండాలి. అంటే 160 మెంబర్స్ కలిసి గాయత్రి మంత్ర సాధకులు, 180 మెంబర్స్ మహాలక్ష్మి సాధకులు, 220 మెంబర్స్. ఇంకా దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఈ 220 మంది అయిపోయారు, ఒక గ్రూప్ అయిపోయింది, ఈ గ్రూప్ ఏ అనుకోండి, ఇంకా వాళ్ళని వదిలేసేయండి, వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇది అయిపోగానే మళ్ళీ ఇంకో 220కి అలా వెళ్తూ ఉండటమే ప్రపంచం. ఏదో అడుగుతున్నా నో లిమిట్ అమ్మా. ఇంకంటే ఎవరికి వాళ్ళు చేసుకోవటమే లేదు, సామూహికంగా పూర్ణాహుతి ఏం ప్రస్తుతం చెప్పటం లేదు. కానీ పతంజలికి చాలా న్యాచురల్ లిమిట్ ఏంటంటే అందులో ఉన్న పతంజలి సూత్రాల సంఖ్య 195 ఉన్నాయి కనుక 195 ఒక గ్రూప్లో పెట్టుకోండి. అక్షర లక్షలు అంటున్నాం కదా ఇక్కడ, అది పెట్టుకోవచ్చు లిమిటేషన్. ఆ గ్రూప్ సెపరేట్ గ్రూప్, ఇప్పుడు కాలేజీలో కూడా సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి ఒకే సబ్జెక్ట్, ఆ లెక్చరర్స్ చెప్తారు, కానీ సెక్షన్ ఏకి ఫిజిక్స్ వాడు వెళ్తే సెక్షన్ బికి కెమిస్ట్రీ వాడు వెళ్తాడు. అలాగే ఆర్గనైజ్ చేసుకోండి. కానీ వీళ్ళల్లో వాళ్ళని ఇంటరాక్షన్ పెట్టకండి. గాయత్రి మంత్ర జపం చేసేవాడు చేసుకుంటే వెళ్ళిపోతే వాళ్ళ పని అది. కానీ గాయత్రి మంత్ర జపం చేసుకునే వాడు నేను సీక్రెట్ యాక్షన్ కూడా చదువుతానని అనుకుంటే గాయత్రి మంత్ర జపం అది వాడు రోజుకి ఎంత చేసుకోవాలి? అరగంట సేపు. మిగతా టైం ఖాళీగానే ఉంటాడు. ఇది ఎక్స్ట్రా వర్క్ అన్నమాట. ఈజ్ ఇట్ క్లియర్? జై గురుజీ.